ശ്രീശൈവ ദയാപാത്രം ഭീഭക്തിയാദിഗുണാർണവം യതീന്ദ്ര പ്രവണം വന്ദേ രമ്യജാമാതരം മുനിം ലക്ഷ്മീനാഥ സമാരംഭാം നാഥയാമുനമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം യോനിത്യമച്യുതപദാംബുജയുഗ്മരുക്മവ്യാമോഹതസ്തതിതരാണി തൃണായ മേനേ അസ്മദ്ഗുരോർഭഗവതോസ്യ ദയൈകസിന്ധോഃ രാമാനുജസ്യ ചരണൌ ശരണം പ്രപദ്യേ മാതാപിതായുവതയസ്തരയാ വിഭൂതിഃ സർവം യദേവ നിയമേന മദന്വയാനാം ആദ്യസ്യ നഃ കുലപതേർവകുളാഭിരാമം ശ്രീമത് തദംഗ്രിയുഗളം പ്രണമാമി മൂർധ്നഃ ഭൂതം സരസ്യ മഹദാഹ്വയ ഭക്തനാഥ ശ്രീഭക്തിസാര കുലശേഖര യോഗിവാഹാൻ ഭക്താംഘ്രിരേണു പരകാല യതീന്ദ്രമിശ്രാൻ ശ്രീമത് പരാങ്കുശമുനിം പ്രണതോസ്മി നിത്യം കൂജന്തം രാമരാമേതി മധുരം മധുരാക്ഷരം ആരുഹ്യ കവിതാശാഖാം വന്ദേ വാൽമീകി കോകിലം വാൽമീകേർമുനിസിംഹസ്യ കവിതാവനചാരിണഃ ശൃണുവൻ രാമകഥാനാദം കൊനയാതി പരാംഗതിം യഃ പിബം സതതം രാമചരിതാമൃതസാഗരം അതൃപ്തസ്ഥം മുനിം വന്ദേ പ്രാചേത സമകൽമഷം ഗോഷ്പദീകൃതവാരാസിം മശകീകൃതരാക്ഷസം രാമായണ മഹാമാലാ രത്നം വന്ദേ നിലാത്മജം അഞ്ജനാനന്ദനം വീരം ജാനകീ ശോകനാശനം കപീശമക്ഷഹന്താരം വന്ദേ ലങ്കാഭയങ്കരം ശ്രീരാഘവം ദശരഥാത്മജമപ്രമേയം സീതാപതിം രഘുകുലാന്വയരത്നദീപം ആജാനുബാഹുമരവിന്ദദലായതാക്ഷം രാമം നിശാചരവിനാശകരം നമാമി ശ്രീരഘുനന്ദന പരബ്രഹ്മണേ നമഃ കന്യാഭരണി സഞ്ജാതം വാധൂലകുലഭൂഷണം ശ്രീരംഗാര്യ ഗുരോഃ പുത്രം ഷഡഗോപമഹം ഭജേ അസ്മത് ഗുരുഭ്യോ നമഃ. ഭഗവത് ബന്ധുലര, രാമായണ വൈഭവംലോని కొన్ని కొన్ని భాగాలలో ఆంతర్యాన్ని అంతరార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఒక సామాన్యమైనటువంటి జీవుడు ధర్మ అర్థ కామములను పక్షపాత రహితంగా సేవిస్తే పరమాత్మే దగ్గరికి వస్తాడు. పరమ రహస్యం గురువుగారి దయ ఉంటే పరమాత్మ వస్తాడు, పరమాత్మ కటాక్షం ఉంటే గురువుగారు వస్తాడు. కొంచెం ఆలోచించకుంటే టికమక పెట్టే విషయం మనం మొదలే చెప్పుకున్నాం. ఈశ్వరస్య చ సౌహార్దం ఎదురుచ్యా సుకృతం తథ విష్ణో కటాక్ష అద్వేష ఆనుకూల్యంచ సాత్వికైః సంభాషణం షడేతాని ఆచార్య ప్రాప్తి హేతవః. గురుగారు లభించాలంటే ఈ ఆరుండాలి. మొదలు పరమాత్మ మనను తనవాడుగా భావించాడు. మనము మన ప్రయత్నం లేకుండానే ఎదురుచ్ఛాసుకృతం అంటాడు. ఎదురుచ్ఛ అంటే మనం చెప్పుకునే అర్థం, హఠాత్తుగా అనుకోకుండా అప్రయత్నంగా అంటుంటాం మనం. న్యాయంగా ఈ అర్థం కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే అనుకోకుండా కూడా కరెక్టే. ఎవరు అనుకోకుండా? మనం అనుకోకుండానా? ఎవరు అనుకోకుండానా? ఏదైనా ఒక పని కావాలంటే ఎవరో అనుకోవాలి కదా. సంకల్పం లేకుండా ఏ కార్యక్రమము జరగదు. అయితే మనం సంకల్పించాలి లేదా వాడు సంకల్పించాలి. పరమాత్మ సంకల్పం లేకుండా ఏ పని కాదు కదా. మరి ఎదురుచ్ఛాసుకృతం అంటే అర్థమేమిటి? పరమాత్మ ఇష్ట ప్రకారం చేసేటువంటి పుణ్యం. ఎదురుచ్చ అంటే ఉత్పత్తి చెప్తారు. యస్య ఇచ్చ, యస్య అంటే చాలా మందికి విష్ణు సహస్రనామం తెలుసు అనుకుంటాను. కిం యత్ తత్, ఎవరి పేర్లు ఇవి? పరమాత్మ పేర్లే కదా. యస్య ఇచ్చ అంటే పరమాత్మ యొక్క ఇచ్చ. భగవంతుని సుకృతంతో చేసే పనిని ఎదురుచ్చా అంటారు. ఎదురుచ్చా శబ్దానికి ఇదే అర్థం. తక్కింది కాదు అని మనకు చాలా స్పష్టంగా చెప్పడానికి వాల్మీకి చాలా చక్కని దృష్టాంతం ప్రయోగం చేశాడు. ఏమిటది? 24,000 రామాయణ శ్లోకాలలో ఎదురుచ్చా శబ్దాన్ని 5-6 సార్లు మాత్రం ఉపయోగించాడు. న్యాయంగా ఏదో అర్థమైతే సరసాలు చెప్పొచ్చు. 5 లేక 6 సార్లు మాత్రమే ఎదురుచ్చా శబ్దాన్ని వాడారు. అంటే ఎక్కడ మనము చేసే ప్రయత్నం ఆగిపోయి పరమాత్మ ప్రయత్నం లేకుండా ఆ పని ముందరికి జరగదో అలాంటి చోటనే వాల్మీకి ఎదురుచ్చా శబ్దాన్ని ప్రయోగించారు. మీకు ఉదాహరణ కావాలంటే సుమంత్రుడు దశరథ మహారాజుకు, అంటే దశరథ మహారాజు సంతానం కోసం యజ్ఞం చేయాలి అని సభలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటున్న సమయంలో సభ పూర్తయిన తరువాత తన మందిరానికి వచ్చిన తరువాత సుమంత్రుడు దశరథునితో మాట్లాడాడు. సుమంత్రుడు ఎప్పటివాడు? ఆయన వయస్సు ఎంతో తెలుసా అండి? ఇక్ష్వాకు దగ్గర నుంచి ఉన్నాడు. అతని ముందర వీళ్ళంతా చిన్నపిల్లలు. కానీ సేవాధర్మం సేవాధర్మమే. అతని పోస్టు ఎవరు రాజుగా ఉంటే వారికి సారథిగా ఉంటుంది. ఉన్న 8 మంది మంత్రులలో అతను ప్రధానమైన సలహా ఇచ్చే మంత్రిగా ఉంటాడు. తక్కిన వారు ఎందరు ఎన్ని సలహాలు ఇచ్చినా సుమంత్రుని సలహా తీసుకున్న తరువాతనే రాజు ముందరికి అడిగేస్తాడు. సుమంత్రుడు చాలా గొప్పవాడు. ఒక్క సుమంత్ర పాత్రను వాల్మీకి వర్ణించిన విధానాన్ని మనం కాస్త వివరంగా చెప్పుకుందామనుకుంటే మినిమం 40 రోజులు వినాలి. అది మినిమం. ఎందుకంటే కైక దశరథుణ్ణి వరం కోరి అడవికి పంపించమని, సరే కథ మీకు తెలుసు, సీతారామ లక్ష్మణులు అరణ్యానికి బయలుదేరటానికి సిద్ధపడి తండ్రి గారి ఆజ్ఞను తీసుకుందామని వచ్చినప్పుడు తండ్రి వచ్చినటువంటి సీతారామ లక్ష్మణులను తన అంతఃపుర ద్వారం దగ్గర నిలబెట్టాడు. లోపలికి రానివ్వలేదు కోపంతో కాదు. నేను కైక పక్కన ఉండగా రాముణ్ణి చూడదలుచుకోలేదు దశరథుడు. తనకున్నటువంటి 350 నలుగురు భార్యలను రప్పించాడు. అందరితో కలిసి రాముణ్ణి చూశాడు. కైక తాను చూడలేకపోయాడు. సరే దానికి అంతరార్థాలు కారణాలు చాలా ఉన్నాయనుకోండి, అది ప్రస్తుతం కాదు. ఈ సందర్భంలో రాముణ్ణి అడవికి పంపించే ముందు రాముడు తప్పు చేసిన వాడు కాదు కదా, అపరాధం చేసి వెళ్ళటం లేదు. తన నాన్నగారి వాక్యమును సత్యము చేయటానికి, కాపాడటానికి తండ్రిని నరకం నుంచి కాపాడటానికి తనకు తానుగా ఎంచుకున్న మార్గం. అయినప్పుడు రామచంద్రుణ్ణి, సీతాదేవిని, లక్ష్మణ స్వామిని రాచ మర్యాదలతో పంపుదాం అరణ్యానికి. నా ధనాగారం, ధాన్యాగారం, సేవకాగారం, మంత్రులు అందరూ రాముని వెంట అడవికి వెళ్ళండి. రాముడు ఎక్కడ, ఏ ఋషి దగ్గర, ఏ ముని దగ్గర, ఏ యోగి దగ్గర, ఏ నదిలో, ఏ తీర్థంలో, ఏ క్షేత్రంలో ఏమేమి చేయాలనుకుంటాడో అవన్నీ చేయించండి. మీరు 14 ఏళ్ల అరణ్యవాసం రాముడికి ఒక అపూర్వమైనటువంటి పుణ్యాన్ని సంపాదించటానికి సాధనం కావాలి. అన్ని ధర్మకార్యాలు, అన్ని పుణ్యకార్యాలు రాముడు చేయని, రాముడు చేతామనుకున్న దానికి ఎలాంటి ద్రవ్యలోపం, మంత్రలోపం, క్రియాలోపం జరగకుండా చూడండి. ఇది నా ఆజ్ఞ. గమనించారో లేదో, భారతంలో కూడా పంచపాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. చాలామంది మహానుభావులు అడుగుతారు, పరమాత్మను నమ్ముకున్న పాండవులకు ఏం దక్కిందండి సుఖం, ఏం లాభం వచ్చిందండి? కౌరవులేమో అన్ని రాజ్యసుఖాలు అనుభవించారు, పాండవులు అన్ని కష్టాలు బాధలు అనుభవించారు. పరమాత్మ ఉండి ఏం చేస్తున్నాడు? పరమాత్మే అడవికి పంపాడు. తెలుసా ఎందుకో? పంచపాండవులు అరణ్యంలో సంపాదించినది, సాధించినది ఎంతో తెలుసా? 300,000 మంది ఋషులను చూచారు. అందులో సగం మంది వారే వచ్చారు వీరి దగ్గరికి. ముఖ్యంగా వ్యాసుడు వచ్చాడు, భరద్వాజుడు వచ్చాడు, అగస్త్యుడు వచ్చాడు, దూర్వాసుడు వచ్చాడు, ఇంకా చాలా మంది, చ్యవన మహర్షి వచ్చాడు, మార్కండేయుడు వచ్చాడు. ఇందరు మహానుభావులు పాండవులను కటాక్షించారు. ఫలితం కదా, మనము కొన్ని 100,000,000,000,000,000,000 జన్మలు తపస్సు చేసినా దర్శనమియని అగస్త్య మహర్షి, మార్కండేయుడు, దూర్వాసుడు, వ్యాసుడు కనపడతాడండి. అలాంటి వ్యాసుడు వచ్చి ఎలాగూ దుర్యోధనుడు మీ అరణ్య అజ్ఞవారైపోయిన తర్వాత రాజ్యం మీకివ్వడు, మీతో యుద్ధం చెయ్యటానికే నిశ్చయించుకున్నాడు. అతని ధైర్యం అతని బలం కాదు, అతని మిత్రుడైన కర్ణుని బలము కాదు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ బలాన్ని, అస్త్రబలాన్ని, శస్త్రబలాన్ని నమ్ముకొని మీతో యుద్ధానికి కాలు దూగుతాడు. భీష్మద్రోణాది మహావీరులు ఎదుర్కోవటానికి ఇప్పుడు మీకున్న శస్త్రాస్త్ర బలం సరిపోదు, నేను మంత్రోపదేశం చేస్తాను, అర్జునుణ్ణి పంపించండి, పరమశివుణ్ణి ఆరాధించి పాశుపతం సంపాదిస్తేనే రేపు అర్జునుడు భారత యుద్ధంలో నిలువగలుగుతాడు. వ్యాస భగవానుడు స్వయముగా వచ్చి అర్జునుడికి మంత్రోపదేశం చేసి దివ్యాస్త్రములను పొందేలా చేశాడు. ఇదే అరణ్యవాసంలో సౌగంధిక పుష్పం కోసం బయలుదేరి వెళ్లిన భీముడు ఎవ్వరికీ లభించని హనుమంతుని ఆలింగనాన్ని పొందాడు. ఎవరు తెలుసు హనుమంతుడు? వజ్రకాయుడు. అతని ఆలింగనంతో భీముడి బలం 1000 రెట్లు పెరిగింది. 1-2 కాదు, 1000 రెట్లు పెరిగింది. నకుల సహదేవులు యక్ష ప్రశ్నల సందర్భంలో వారు చెప్పిన కొన్ని సమాధానాలకు వారి మేధాశక్తి కంటే ఎక్కువ శస్త్రాస్త్ర కౌశలాన్ని యక్షుడు వరంగా ఇచ్చాడు. ఇక ధర్మరాజు సరే సరే మనం మొదలై నిన్నే చెప్పుకున్నాం. ఇలా పంచపాండవులు అరణ్యంలో లాభం పొందారా నష్టం పొందారా? పరమాత్మ అరణ్యవాసాన్ని ఎందుకు పంపాడు వారిని? లాభమే. వచ్చిన బాధ ఎక్కడంటే రహస్యం ఏమిటంటే మనము వేటిని కష్టములు అనుకుంటామో వేటిని బాధలు అనుకుంటామో అలాంటి బాధలను అనుభవిస్తున్నప్పుడు లభిస్తున్న విజయాలను సుఖాలను సంతోషాలను గుర్తించం. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారంటామే తప్ప మరి అరణ్యవాసంలోనే అర్జునుడు పాశుపతం సంపాదించాడు, భీముడు వజ్రకాయాన్ని సంపాదించాడు, నకుల సహదేవుడు ద్విగుణీకృతమైనటువంటి శక్తిని సంపాదించారు, ధర్మరాజు ఎంతో మంది ఋషుల అనుగ్రహాన్ని సంపాదించారు అంటామండి? అనాలి. అదే పద్ధతి రాముడికి కూడా. అయితే రామచంద్రుణ్ణి ఇంతటి పరివారంతో పంపించండి, అతను అన్ని పుణ్యకార్యాలు చేసుకుని హాయిగా 14 రోజుల్లాగా గడిపి వస్తాడు అని దశరథుడంటే కైక ముఖం చిట్టించింది, ప్రాణం పోయినంత బాధపడింది. ఇదేమరణ్యవాసం అండి. అరణ్యవాసం అంటే ఏమిటో తెలుసా? మీ వంశంలోనే సగర చక్రవర్తి యొక్క ఒక కుమారుడు ఉన్నాడు, అసమంజుడు అంటాడు. ఈ మహానుభావుడు బాల్యం నుంచి అయోధ్యా నగరంలోని ప్రజల సంతానాన్ని తాను సరయూ నదిలో స్నానం చేస్తూ ఈత కొడుతూ వాళ్ళందరినీ అందులో ముంచి చంపేవాడు. రోజు మినిమం 50 మంది. ఏమైనా అందామంటే రాజుగారి పుత్రుడు. ఎవరేమంటారు? అలాగే ఎన్నాళ్ళు మాత్రం చూస్తారు వాళ్ళు? కొన్నాళ్ళు చూశారు, అతనేం మానటం లేదు. అప్పుడు వెళ్ళారు రాజుగారి దగ్గర. అయ్యా, మీకు మీం కావాలా మీ కొడుకు కావాలా తెలుసుకోండి. ఆ రోజులు కాబట్టి మీరే కావాలన్నాడు. ఇప్పుడయ్యి ఉంటే మా అబ్బాయే కావాలని. మీరే కావాలని చెప్పి ఆ కుమారుణ్ణి దేశ బహిష్కారం చేశాడు, అరణ్యానికి పంపాడు. అతనిలాగా రాముణ్ణి పంపండి కైక కోరిక. ఏం చేద్దాం? ఈ అసమంజుణ్ణే రామాయణం ఇంతే చెప్పింది, భాగవతం ఇంకొక అడుగు ముందరికి వేసింది. అసమంజుడు హింసించటానికో బాధించటానికో ఆడుకోవటానికో ఆ పని చేయలేదు. మహారాజు గారు దేశ బహిష్కారం చేసిన తర్వాత అరణ్యానికి పోవయ్యా అని ఆజ్ఞాపించిన తర్వాత మహాప్రసాదం, నేను ఇలాంటి పని చేయకుండా ఉంటే మీ తరువాత నన్నే రాజును చేసేవారు, నాకు ఈ రాజ్యబంధం ఈ సంసారం వద్దు, నేను మంచిగా ఉంటే వద్దంటే మీరు వినరు, మెడకట్టేవారు. ఇప్పుడు మీరే పంపారు కదా, ఆజ్ఞ ఇచ్చారు కదా, మాట మార్చుకోరు కదా, నేను బయలుదేరుతున్నాను. కానీ నా సంకల్పానికి మీ సంకల్పానికి నా సిద్ధికి ప్రజలెందుకు బలి కావాలి? నేను ఎంతమంది పిల్లలను చంపానని మీరనుకుంటున్నారో వారందరినీ బ్రతికించి వారికి ఇచ్చి వెళ్ళిపోతున్నాను. అతను మహాసిద్ధుడు, పరమాత్మ తప్ప సంసారం వద్దనేవాడు. రాజ్యము, రాజ్యభారము, రాజ్యబంధము, ఈ జంజాటం తప్పించుకోవటానికి అలా ప్రవర్తించాడు. సరే, అది రెండో విషయం అనుకోండి. ఆనాడు అసమన్యుణ్ణి ఎలా అడవికి పంపారో రాముణ్ణి అలాగే పంపండి, నార వస్త్రాలు కట్టించి మరీ పంపండి. ఇదో కనిత్ర పిటకందత్వ ఓ చిన్నది తొవ్వుకోవడానికి కన్నమూలాలు తినాలంటే భూమిని తొవ్వి అందులో అడుగులో ఉన్న కందగడ్డ అంటానే దాన్ని తీసుకోవాలి. మూలమన్న అడుగు ఏముంటుంది? ధర్మశాస్త్రం, భాగవతం, అందులో భారతం చాలా చమత్కారంగా చెప్తుంది. చెట్లలో కొన్ని చెట్లు మొదట పైల ఫలితాన్ని ఇస్తాయి కదా, కొన్ని చెట్లు అడుగున ఫలితాన్ని ఇస్తాయి, మనుషులు మధ్యన ఫలితాన్ని పొందుతారు. మధ్యన అంటే బాల్యంలో కాదు, వృద్ధాప్యంలో కాదు, మధ్యన ఫలితాన్ని పొందుతారు. అది శాస్త్రం. అలా తొవ్వుకొని కందమూలాలు తినాలు కా తినాలి కాబట్టి కనిత్ర పిటకందత్వ ఓ చిన్న తొవ్వేది ఉంటుంది, ఓ పారేది అంటాం మనం, అవిచ్చి పంపండి అని చెప్తే దశరథుని కోపం వచ్చేసింది. అన్నా లాభం లేదు అనుకుంటుండగా కైకే ముగ్గురికి వస్త్రాలు తెచ్చిచ్చింది. మంచి ఘట్టం. రాముడు కట్టుకున్నాడు, లక్ష్మణస్వామి కట్టుకున్నాడు, సీతమ్మ కట్టుకోవటానికి ప్రయత్నించింది పాపం రాలేదు. కథం ధారయంతి ఋషయ అనే అడవిలో ఉండే ఋషిపత్నులు నార వస్త్రం ఎలా కట్టుకుంటారో నాకు తెలియదు అని రాముడు వచ్చి ఆమె పట్టు పీతాంబరం మీద నార వస్త్రాన్ని కట్టి చూపించాడు. రాముడు సీతమ్మకు నార వస్త్రాన్ని కడుతుంటే చూచిన వశిష్ఠ మహర్షి అప్పటిదాకా పరమ శాంతంగా ఉన్నాడు. మహానుభావుడు శాంతుడే, కోపం రాదు. కులగుడు అందులో తట్టుకోలేకపోయాడు. కైక, ధర్మం ఎలాగూ లేదు నీకు, సత్యం అంటే తెలియదు, కనీసం ఒక స్త్రీగా కూడా వ్యవహరించవా, మహారాణిగా రాజు భార్యగా కూడా వ్యవహరించారు రాదా? నువ్వు రాజుగారిని ఏమడిగావు? 14 ఏళ్ళు రాముడు అడవికి పోవాలి, భరతుడు రాజ్యమేలాలి, నీ వరంలో సీత ఉందా? సీతను పొమ్మన్నావా? సీత తనకు తానుగా కోరుకొని పోతున్నది. నీ వరంలో ఆమె లేదు కదా, నీ వరంలో లేని వారు కోరుకొని పోయేవారు కోరుకున్నట్టు పోతారు. అలాంటి వారికి నీ నియమం ఏమిటి? రాముణ్ణి అడవికి పొమ్మన్నావు, నీ వరంలో ఉన్నాడు, నార వస్త్రం కట్టుకోమన్నావు, కట్టుకున్నాడు. సీతమ్మను కోరలేదు, ఆమె ఇష్ట ప్రకారం పోతున్నది, ఆమె ఇష్టం వచ్చినట్టు పోతుంది. నీకు అడిగే హక్కు లేదు. ఇక్ష్వాకు వంశపు కోడలు నార వస్త్రం కట్టుకొని బయటికి పోతే సూర్య వంశం కలుషితమవుతుంది, ఆ పాపమంతా నీది. వశిష్ఠుడే కన్నెర్ర చేశాడు. ఆమె తనకు అనుకూలమైన రీతిలో వెళుతుంది, అనుకున్న తీరుగా వెళుతుంది. ఆమె దగ్గర ఎలాంటి నిబంధనలు లేవు. ఇక్ష్వాకు వంశపు కోడల్లాగా మర్యాదగా మహారాణిగా పంపించండి ఆమెను వనవాసానికి, కాదు. వశిష్ఠుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ సూచన కాదు, అతనే రాజపురోహితుడు. అతని మాటను తలదాల్చి దశరథుడు వనవాసాని సంఖ్యాయ వాసాని ఆభరణానిచ. వనవాసం హి గచ్చంచై సీతాయై స్వసురో దదౌ. 14 సంవత్సరాలకు ఒక మహారాజు గారి భార్య ఎన్ని వస్త్రాలు ధరిస్తుందో, ఎన్ని నగలు ధరిస్తుందో లెక్క పెట్టి మూట కట్టి పంపించారు. ఈ రహస్యం తెలియని వారు రామనామాంకితమైన అంగుళీయకాన్ని హనుమంతుడు సీతమ్మకిచ్చాడు అంటే రాముడికి ఆభరణాలు లేవు కదండి, అన్నీ ఇచ్చొచ్చాడు కదండి, ఎక్కడిది ఉండరం రాముడి దగ్గర, ఎలా ఇచ్చాడు హనుమంతుడి కని, ఏం ప్రశ్న అంటారో తెలుసు కదా మీకు, ఏదో ప్రశ్న అడుగుతారు. అయ్యా ప్రశ్నలో రామనామాంకితం ఉంది, రామాంకితం కాదు, ఆ ఉంగరం రాముడివి కాదు, రాముని పేరున్న ఉంగరం. రాముని పేరున్న ఉంగరం ఎవరి దగ్గర ఉంటుంది? భార్యాభర్తలలో భర్త పేరున్న ఉంగరం భార్య దగ్గర ఉంటుంది, భార్య పేరున్న ఉంగరం భర్త దగ్గర ఉంటుంది. మరి రామనామాంకితమైన అంగుళీయకం ఎవరి దగ్గర ఉండాలి? సీతమ్మ దగ్గర ఉండొచ్చు కదా, మామగారు ఇచ్చేది. కథాభాగాన్ని వాల్మీకి ప్రతి చిన్ని సంఘటన చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే మనం నిశితంగా చదవం. సీతారామ లక్ష్మణులు నారవస్త్రాలు కట్టుకొని అడవికి వెళ్ళారు, ఆ ఒక్క మాట వింటాం. నారవస్త్రాలు కట్టుకున్నారంటే ఆభరణాలు ఏమి లేనట్టే కదా, ఊహే మిమ్మల్ని అడవిలా ఉండదు లేనట్టే కదా, మరి లేని ఆభరణ ఎక్కడి నుంచి వచ్చాయి అడిగారు. బా నేను తెలియగలమన్నాం అంటే ఎంత పట్టాం వాల్మీకి రచనలో, మనం గొప్పకోవడం అయిపోతాం అయిపోతామా? దీని తర్వాత దశరథుడు విలపిస్తుంటే కైక మనస్సు కరగకుంటే సుమంత్రుడికి కోపం పట్టలేడు. దంతాన్ కటకటాయ్యజ వాల్మీకి అంటాడు, పండ్లు పటపటా కొలికాడు సుమంత్రుడు. వంకర చూపు తూచాడు కైకను, నీ వంశపు గుణం పోగొట్టుకోలేదు, స్త్రీలకు తల్లి అలవాట్లు పురుషులకు తండ్రి అలవాట్లు వస్తాయని శాస్త్రం చెప్తారు, నీవు కూడా నీ తల్లి అలవాటే తెచ్చుకున్నావు. నీ నాన్న కేకయ్య మహారాజుకి అన్ని ప్రాణుల అరుపుల అర్థం తెలిసేది వరం ఇచ్చారు ఓ గంధర్వుడు. మీ అమ్మ నాన్న ఒకే గయ్య మీద పడుకొని ఉన్నప్పుడు మంచంకి చెడుతున్నటువంటి చీమల బారు కొన్ని చీమలు నవ్వేవట, మాట్లాడుకుంటూ నవ్వాయి, వాడికి బాగా తెలుసు, అందుకే పకపకా నవ్వాడు. పక్కన భార్య తాను తప్ప మరెవరు లేనప్పుడు నవ్వితే ఎవరైనా ఏమనుకుంటారు? నన్ను చూసే నవ్వాలనుకుంటారు కదా, ఎందుకు నవ్వావు చెప్పు, నాలో ఏం వింత కనబడింది, నేనేం తప్పు మాట్లాడాను, నువ్వు కాదు వేరే కారణం ఉంది చెప్పు, ఏ కారణము, నేను నమ్మితేనే ఒప్పుకుంటాను. ఇలా కారణం చెప్పకూడదు, చెప్పితే నా తల 100 రెక్కలవుతుంది, నువ్వు బతుకుతావో చస్తావో నాకు అవసరం లేదు చెప్పు అని. అప్పుడు వరమిచ్చిన గంధర్వుణ్ణి ఏం చేయమంటావు అన్నాడు. నీ బ్రతుకు ఆమెకు అవసరం లేనప్పుడు ఆమె బ్రతుకు నీకెందుకు, మరి ఆమెనే వదిలిపెట్టు, సలహా మేరకు మీ తల్లిని అరణ్యవాసం పంపించాడు. మీ నాన్న మీ అమ్మను పంపాడు, మరి దశరథ మహారాజు గారికి అక్కడ తెలిసింటే నిన్ను పంపాలి, నిన్ను అరణ్యానికి పంపితే ఈ సమస్య రాదు. ఒక మహారాణిని ఎందుకు చెప్పుకుంటున్నానంటే మహారాజుకు అత్యంత ప్రీతి పాత్రురాలైన మహారాణిని పండ్లు కొరికి బెదిరించగల స్వాతంత్ర్యం తనువు హక్కు ఉంది సుమంత్రుడికి. అతని ప్రవృత్తిని ఎవరో ఆక్షేపించలేదు, ఆక్షేపించలేరు. అర్థం తెలుసా సుమంత్రుడంటే? చక్కని ఆలోచన. మనం చెప్పుకున్నాం కదా దశరథుడు అంటే జీవుడు కదా. మరి జీవుడికి చక్కని ఆలోచన ఇచ్చేది ఎవరు? చిత్తము. చిత్తాన్నే సుమంత్రుడు అంటారు. రెండు చెప్పుకోవాలి కదా. ఈ సుమంత్రుడే పుత్రకామేష్టి చేస్తానన్నప్పుడు నాయన పూర్వకాలం సృష్టి జరిగిన కొద్ది కాలానికి సనత్ కుమారుడు బ్రహ్మ వారిద్దరూ మాట్లాడుకున్నారట. అప్పుడు ఈయన అక్కడ ఉన్నాడట సుమంత్రుడు. బ్రహ్మలోకంలో ఉన్నాడు. రామాయణంలో ఏ పాత్ర మనం అనుకునేటువంటివి పామరులు సామాన్యులు కాదు. ప్రతివాడు మహానుభావుడు. కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమ విజయస్తథ వైవిణ్యంత వశిష్ట వామదేవ జాబాలి అథ కాశ్యప వీళ్ళంతా మంత్రులు పురోహితులు. ఎవరు చిన్నవాడు కాదు. బ్రహ్మ కొడుకు, బ్రహ్మ మనువడు, బ్రహ్మ తమ్ముడి కొడుకు, బ్రహ్మ అన్న కొడుకు, సంబంధం ఇదే. అప్పటి నుంచి ఉన్నవాడి సనత్ కుమారుడు బ్రహ్మతో చెప్పాడు, ఫలానా యుగంలో ఇక్ష్వాకు వంశంలో అజమహారాజుకు దశరథుడైనటువంటి పేరుతో ఒక మహానుభావుడు పుడతాడు. అతని మిత్రుడు రోమపాదుడు. అతనికి సంతానం లేకుంటే దశరథుడు తన పుత్రికైనటువంటి శాంతను దత్తు ఇస్తాడు. కారణాంతరాల వలన రోమపాదుని రాజ్యంలో కరువు ఏర్పడితే నేనేమి తప్పు చేశాను? ప్రజలు వర్షం లేక కష్టపడుతున్నారు, నన్నేం చేయమంటారు? దగ్గరలో విభాండక సుతుడు ఎవరైనా ఋష్యశృంగుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. అతన్ని నగరంలోకి రాజ్యంలోకి తీసుకుని వస్తే వర్షం వస్తుంది అని చెప్పారు. మంత్రులు భయపడితే రాజు వేశ్యలను పంపాడు. కానీ ఋష్యశృంగుడికి ఆడ మగ కూడా తేడా తెలియదు. వీరు ఋషికి భయపడి ఆశ్రమం దగ్గరికి వెళితే తండ్రి గారు ఏమంటారు అన్న సంకోచంతో ఆశ్రమానికి 4-5 కిలోమీటర్ల దూరంలో విడిది చేసుకున్నారు. ఎలాగో ఋషులు అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ అప్పటి రోజుల్లో 4-5 కిలోమీటర్లంటే 4-5 అడుగుల కింద లెక్క వాళ్ళకి. ఎందుకో తెలుసా? బదరికాశ్రమం చాలా మంది చూసి ఉంటారు కదా. ఢిల్లీకి ఎంత దూరం అండి? ఋషికేశం అక్కడి నుంచి బదరికాశ్రమం. ఋషికేశం నుంచి 360 కిలోమీటర్లు. మరి ఋషికేశానికి ఢిల్లీకి 200 కిలోమీటర్లు. అంటే ఇంచుమించు 600 కిలోమీటర్లు ఉంది. ఇప్పటి మన కొలతలో కొంచెం అటు ఇటు అనుకుందాం. ఆ బదరికాశ్రమంలోనే ఒక నది ఉంది. చాలా ఉన్నాయి. ప్రసిద్ధమైన నది సరస్వతి నది. దాని పక్కనే వ్యాస గుహ చూసుంటారు చాలామంది మహానుభావులు. ఆ వ్యాస గుహ నుంచి స్వామి సరస్వతి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ నదిలోనే ఇప్పుడున్నటువంటి ప్రాంతం మధ్యలో పెద్ద శిల ఉంది. దాన్ని వ్యాసశిల అంటారు. వ్యాస భగవానుడు అక్కడ కూర్చొని సంధ్యావందనాలు ముగించుకొని మనం ఈనాడు చెప్పుకుంటున్న 18 పురాణాలు మహాభారతం హరివంశం అక్కడ రచించారు. అక్కడి నుంచి అంటే మనం ఈనాడు ఇన్ని ఆధునిక సౌకర్యాలున్న రోజులలో కూడా బదరికాశ్రమానికి వెళ్ళిన వారు కూడా అక్కడికి 3-4 కిలోమీటర్ల ఉన్న సరస్వతి దగ్గరికి పోరు. ఆ ప్రాంతానికి వెళ్ళినా వ్యాసులను చేరుకోలేదు. పొరపాటున చేరినా 1-2 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేదు. ఉండలేము, మొత్తం మంచు గడ్డ కడుతుంది. ఆ రోజుల్లో వ్యాస భగవానుడు అక్కడి నుంచి హస్తినాపురానికి రోజు ఉదయం కౌరవ సభకు వచ్చేవాడు, రోజు మళ్ళీ సాయంకాలం వెళ్ళేవాడు. ఎంత దూరం అన్నమాట, 600 కిలోమీటర్లను 2 గడియల్లో వచ్చేవాడు. 2 గడియలంటే ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు. ఇక మీరు కొలవండి ఎంత ఎంత వేగంతో వెళ్ళాడో మీకు అర్థమవుతుంది. ఒకటి ఆ రీతిలో అన్నమాట, 5-6 అడుగులు అంటే అంతే అవుతుంది, పెద్దగా కాదు. అలా అక్కడ ఆశ్రమాన్ని ఏర్పరచుకుంటే ఋష్యశృంగుడు అలా అలా తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు. ఎవరో వాళ్ళకేం తెలుసు, అడవిలో ఉండే వాళ్ళంతా ఋషులే అని. అతనికి ఒక కొమ్ముంది, వేరే ఋష్యశృంగుడు ఒక మురుగి వల్ల పుట్టినవాడు, ఒక లేడితో పుట్టాడు కాబట్టి లేడి కొమ్ముతో ఉన్నాడు మహానుభావుడు. సరే, ఆ కథ వేరు. వీరు అతన్ని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని కూర్చోబెట్టి, అయ్యా మహానుభావ, మా ఆశ్రమం ఇది, ఇంకా దూరంలో మాకు ఇంకో ఆశ్రమం ఉంది, ఇవి మా ఆశ్రమంలో పండిన పండ్లు అని లడ్డూరించారు మోదక. ఒక అమాయకుడు తిని, మీ పండ్లు చాలా బాగున్నాయి, ఎక్కడ దొరుకుతాయి, మాకు కూడా దొరుకుతాయా? అయ్యా చాలా దొరుకుతాయి. ఎక్కువసేపు కూర్చోబెట్టకుండా పంపించారు. మరి వాడు చూస్తే కష్టం కదా. ఆ రోజు పని అయిపోయింది. తెల్లారి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తండ్రి కనపడి, ఏదా ఏదో కాస్త ఆందోళనలో ఉన్నట్టున్నావు, ఏం జరిగింది? అన్నగారు, నాన్నగారు, మన ఆశ్రమ ప్రాంతానికి కొత్త ఋషులు వచ్చారు. అతని అమాయకత్వాన్ని గమనించండి. నాకు ఒక కొమ్మే ఉంది, ఆ ఋషులకు వక్షస్థలంలో 2 కొమ్ములు ఉన్నాయి. ఎంత గొప్ప మహర్షులు వాళ్ళు, ఇగో ఈ పరాది ఇచ్చారని నడు చూపించారు. ఇతనికి తెలుసు కదా, అమ్మా వీణి ముంచడానికే వచ్చారు వీళ్ళు, జాగ్రత్త అక్కడికి వెళ్లకు, నీకు ప్రమాదం చాలా ఉంది, ఇక్కడే ఉండు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తరువాత అక్కడికి వెళ్లకుండా ఉండలేడు. ఇక్కడ వాడుతాడు వాల్మీకి, ఎదురుచ్చయా ఉపగత ఋష్యశృంగ. ఋష్యశృంగుడు వేశ్యల దగ్గరికి ఎందుకు వచ్చాడో అనుకోకుండా వచ్చాడు. అంటే మానవ ప్రయత్నం లేకుండా పరమాత్మ సంకల్పంతో వచ్చాడు. ఋష్యశృంగుణ్ణి పరమాత్మే పంపాడు. ఒకవేళ ఋష్యశృంగుడు అప్పుడు అక్కడికి రాకుండా ఉండి ఉంటే అంగరాజ్యానికి రాడు, శాంతతో వివాహం కాదు. తరువాత శాంతను ఋష్యశృంగుణ్ణి దశరథ మహారాజు తీసుకొని రాలేడు, పుత్రకామేష్టి లేదు, రామాయణం ప్రారంభమే కాదు కదా. అలాంటి సందర్భంలో ఎదురుచ్చా శబ్దాన్ని వాడాడు వాల్మీకి. అంటే ఆ శబ్దం, ఆ పదం ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. దీని తరువాత మరి కాస్త ముందుకు పోతే రామచంద్రుని పట్టాభిషేకం రేపు అని దశరథుడు ప్రకటించాడు, సభలో ప్రకటించాడు, అందరూ ఆమోదించారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ఒక పదము యొక్క మహాత్మ్యం. ఒక అక్షరాన్ని, ఒక పదాన్ని ఎంత జాగ్రత్తగా ప్రయోగించాలి. ఇప్పుడు మనం నోటికొచ్చింది మాట్లాడుతున్నాం, చేతికొచ్చింది రాస్తున్నాం, వాటికి విలువ లేదు, మనకు అలాగే ఉంటుంది. మరి దశరథుడు ఈ ప్రకటన చేసి తనకు కావలసిన వారందరికీ కబురు పంపాడు, రేపు రాముని పట్టాభిషేకము, అందరూ రండి, ఒక ఇద్దరికి తప్ప. తథా కేకయ రాజానం జనకంచ మహాబలం. జనక మహారాజుకు చెప్పలేదు, కేకయ మహారాజుకు చెప్పలేదు. అదే వరుసలో కైక కూడా చెప్పంపలేదు, అందరికీ పంపాడు. ఎందుకయ్యా? కైక దగ్గరికి తానే స్వయంగా వెళ్ళి చెప్పాలి. అతనికున్న భార్యలందరిలో బాగా ప్రియమైన భార్య కైక. కైక మాటను జవదాతడు. కైక ఏమీ అడగదు, ఆమె ఉత్తము రాలే పాపం, చేయం లేదు, ఆమె ఏది అడగదు. రాముణ్ణి కౌసల్య కంటే, దశరథుని కంటే ఎక్కువ ప్రేమించిన మహానుభావురాలు, అన్ని బాగున్నాయి. తానే స్వయంగా ఈ వార్త కైకకు చెప్పాలి. ఎందుకు? ఇంత మంచి వార్త కైక వింటే బాగా సంతోషిస్తుంది. ప్రియురాలు బాగా సంతోషిస్తే ప్రియుడి కలిగే కానుక తెలుసుకొని ఏ కానుక వస్తుందో ఆ కానుక కోరి వెళ్ళాడు దశరథుడు. నా మాట కాదు, వాల్మీకి చాలా స్పష్టంగా రత్యర్థి మనుజాధిపహ జగామ కైకయి నిలయం. కైకతో రతిని కోరి దశరథుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. అది ఎప్పుడో తెలుసా? తెల్లారితే రామ పట్టాభిషేకం. అంతకు ముందే తాను వశిష్ఠ మహర్షిని పిలిచి, గురువుగారు రేపు పట్టాభిషేకం, యువరాజు అవుతున్నాడు రాముడు, రాముడు సీత ఇద్దరు ఈ రాత్రి ఉపవాసం ఉండాలి, బ్రహ్మచర్యంతో ఉండాలి, వ్రతంతో ఉండాలి, నారాయణుణ్ణి ఆరాధించాలి, మీరు దగ్గర కూర్చొని అతనితో ఈ వ్రత పాలన చేయించండి చెప్పి పంపాడు. కొంచెం ఆలోచించండి, రాజ్యం తీసుకునే రాముడు బ్రహ్మచర్యంతో ఉండాలి, మరి రాజ్యం ఇచ్చే దశరథుడు ఉండద్దా? ఆలోచించండి, ఛార్జీ తీసుకునేవాడు ఏ నియమం వర్తిస్తుందో ఇచ్చేవాడికి కూడా, మరి తాను బ్రహ్మచర్యంతో ఉండద్దా? జీరో పాయింట్ చేసేది అసలు. ఇక్కడి నుంచే తప్పటం మొదలుపెట్టేది. గమనించండి, సరే ఈ మధ్యన అంటే దశరథుడు కైకకు స్వయంగా రాముని పట్టాభిషేకాన్ని చెప్పటానికి బయలుదేరబోయే లోపు సాయంకాలం అవుతున్న సమయంలో కైక యొక్క దాసి వాల్మీకి బాటలో జ్ఞాతి దాసి యథోజాత కైకేయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్చయా. ఎవరామే మందరా? జ్ఞాతి దాసి అంటే కైకకే కాదు, కైక వంశానికి ఆమె వంశం దాసి వంశం. చాలామంది ఇప్పటి సినిమాలలో నాటకాల్లో కైకను ఒక వృద్ధురాలిగా చూపెడతారు. నవ యవ్వనవతి, కైక కంటే అందగది. కైకే వర్ణిస్తుంది, మహారాజు నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు నా వైపు రాకు అని చెప్పింది కైకే. అంటే పొరపాటున మహారాజు గారు నేను చూస్తే నా దగ్గరికి రాడిగా రాగట్టు అయిపోతుంది జీరో అని అంత అందగట్టాడు. అయితే బాధ ఏంటంటే కాస్త గూని ఉంది, దానివల్ల కొంచెం ప్రమాదం లేదు. ఇంకా మరి కాస్త మనం లోపలికి పోతే పొద్దున స్వామి ఎవడు చెప్పారు కదా మంధరలోని రహస్యం తెలుసుకోవాలి, ఆమె మంధర మందర మంధర మూడు పేర్లున్నాయి. మందర పర్వతం అందరూ విన్నారు, మంధర అంటే మంథానం కవ్వం, మంధర అంటే మెల్లెగా నడిచేది. మంధర పర్వతము కూడా కవ్వమే కదా, క్షీరసాగరాన్ని మథనం చేసింది మందర పర్వతమే, పెరుగును చిలికేది కవ్వమే. మెల్లగా నడిచేవారు చాలా మంది మనసులను కల్లోలపరుస్తారు కదా కదా. మెల్లగా నడిచేవారు ఎవరు? అమ్మాయిలకు పేరుంది మందయాన అని. కాబట్టి ఎటుబడి మనస్సును కలిచేది, పెరుగును చిలికేది, సముద్రాన్ని చిలికేది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, పెరుగు పెరుగ్గా ఉంటే వెన్న వస్తుందా? పెరుగును కలచకుంటే, పెరుగును చిలకకుంటే వెన్న వస్తుందా? మరి చిలికినప్పుడు కలచినప్పుడు పెరుగు అల్ల కల్లోలం అవుతుంది కదా. మంథర చేసే పని వల్ల కూడా మనందరి మనసులు వారి మనసులు కూడా ఏమయ్యాయి? అల్లకల్లోలం అయింది. చిలకడం ఆపిన తర్వాత వెన్న వస్తుంది. మరి రాముడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత రావణాసురుడు చచ్చి లోకానికి మంగళం జరిగింది. చెడా మంచా అని చెప్పాను చెప్పుంది కదా. మందర తప్పు వల్ల రాముడు అడిగి పోలేదు, కైకవరంతో పోలేదు, దశరథుడి యొక్క మాటతో పోలేదు, రాముడు తనకు తానుగా పోలేదు, నా పాపంతో పోయాడన్నాడు. మనం విన్నాం కదా, మత్పాపమేవాత్ర నిదానమాసీత్ వన ప్రవేశే రఘునందన. ఇప్పుడు ఈ శ్లోకం రామాయణంలో లేదు, చాలా లేవు ఇదేంటి. అలాగే ఈమె జ్ఞాతిదాసి, కైక యొక్క బంధువులకు వంశానికి వాళ్ళ వంశం దాసీ వంశం. కైక వెంట వచ్చింది, కైక వెంట ఆమె వచ్చినదే కాని అయోధ్యలో పుట్టినది కాదు. మీరు మొదలై విజ్ఞాపన చేశాను, ఏ శ్లోకం కానీ ఆ రామాయణంలో ఏ పదం కానీ ఏ అక్షరం కానీ అనాలోచితంగా నిష్ప్రయోజనంగా వాల్మీకి ప్రయోగించలేదు. తెలియకపోవటం మన తప్పు తప్ప ఆయనది కాదు. ఇందులో ఒక మాట అంటాడు, జ్ఞాతి దాసి యతో జాత, ఎక్కడో పుట్టినది, ఇక్కడ కాదు. ఆమె అయోధ్యలో పుట్టలేదు. ఎందుక మాట చెప్పాలి మనం అనుకుంటే, ఆ మాట చెప్పారా? వచ్చింది కైక వెంట కదా, కైక వెంట వచ్చిన దాసి అయోధ్యలో పుట్టకూడదని ఏమైనా ఉందా? పొరపాటున మనము ఆమె అయోధ్యలో పుట్టినది అనుకుంటామో ఏమో, అలాంటి అపార్థం మనకు కలగకుండా ఎతో జాత, ఎక్కడో పుట్టినది. ఎక్కడో అంటే అయోధ్యలో మాత్రం కాదు. ఎందుకు చెప్పాలి అంటే వాల్మీకి అయోధ్య నగరాన్ని వర్ణించినప్పుడు నా షడంగ విదత్రాసి, నా కుండలి, నా శ్రగ్వి, నామకుటి, నాల్ప జ్ఞానవాన్, నా సూయక, నచ అవిద్వాన్. గమనించండి, అయోధ్యనంతా ఆపోజిట్ గా వర్ణించాడు. అంటే కుండలములు ధరించని వాడు, కిరీటం ధరించని వాడు, కొత్త వస్త్రాలు ధరించని వాడు, కొద్దిగా తెలిసిన వాడు అయోధ్యలో లేడు. షడంగములు తెలియని వాడు అయోధ్యలో లేడు. అసూయ ఉన్నవారు అయోధ్యలో లేరు. కోపం ఉన్నవారు అయోధ్యలో లేరు. రాజును ప్రేమించని వారు అయోధ్యలో లేరు. ఇది అయోధ్య వర్ణం. లంకకు పోతే దీనికి ఆపోజిట్ భోగి, అన్ని భోగాలు కలవాడు, అన్ని సుఖములు కలవారు, అన్ని సంపదలు కలవారు, అన్ని శాస్త్రములు చదువుకున్నవారు ఇలా చెప్తారు. ఎలా చూసారు ఏంట, మన శరీరానికి అన్ని భోగాలు ఉంటాయి, శరీరంలో ఉండే బుద్ధికి ఏ భోగాలు ఉండవు. బుద్ధి భోగం కోరితే శరీరం ఉండదు, ప్రాణం భోగం కోరితే శరీరం ఉండదు. అయోధ్య ఇంత మంచి నగరము, అసూయ ఉన్నవాళ్ళు, ద్వేషం ఉన్నవాళ్ళు, కోపం ఉన్నవాళ్ళు, కక్ష ఉన్నవాళ్ళు, వైరం ఉన్నవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు, ద్రోహబుద్ధి కలవారు అయోధ్యలో లేరని అయోధ్య నగర వర్ణనం రామాయణ ప్రారంభంలో చెప్పాడు. ఇప్పుడు కైక గుణాలన్నీ వర్ణిస్తూ ఆమె అయోధ్యలో పుట్ట లేదని చెప్పకుంటే విన్నవాళ్ళు ఏమనుకుంటారు, ఆమె ఇక్కడే పుట్టిందనుకుంటారు. మరి ఇక్కడే పుట్టింటే ఇలాంటి వారు అయోధ్యలో లేదని చెప్పావు కదయ్యా, ఎలా ఉంది మందర అడగం, తనకెందుకు ఆ బాధ? స్పష్టంగా ఎంతో జాత, ఒక్కొక్క పదం ఇంత లోతుగా ఆలోచించి రాశాడు వాల్మీకి. కాదు కాదు, స్వామి రాయించాడు. ప్రతి పదం సాపేక్షం, ప్రతి అక్షరం సాపేక్ష పదం. ఏమిటి ఒక అక్షరం వృధాగా వాడాడు. మీకు దృష్టాంతం కావాలంటే అరణ్య వాస ఘట్టంలో సీతారామ లక్ష్మణులు అరణ్యంలో నడుస్తున్నారు, ఆ దృశ్యాన్ని వర్ణిస్తాడు వాళ్ళని. మామూలు దృశ్యం, పెద్ద ఏం లేదు. అగ్రతత్రయౌ రామ సీత మధ్యే సుమధ్యమా పృష్టతస్తు ధనిష్పాణి లక్ష్మణ అనుజగామ. ఏమర్థం? ముందర రాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీత నడుస్తుంది, వెనక లక్ష్మణుడు ధనువు పట్టుకొని నడుస్తున్నాడు. అబ్బా ఎంత ఆశ్చర్యం! ఏంటి ఆశ్చర్యం కదా, మనకైతే ఏం అర్థం కాదు. చిన్నమాటే అగ్రత ప్రేయౌ రామ సీత మధ్యే సుమధ్యమ ధనుష్పాణి లక్ష్మణ అనుజగామ. హ ఎందుకు హ? మనం అనుకుంటాం శ్లోక పాదంలో ఒక అక్షరం తక్కువైందేమో, ఇదో హా హు అని ఉంటాడు. మనకు అలవాటు కదా, మనవాడు సినిమా పాటలు రాస్తాడు, పదం దొరక ఉంటే ఆ హూ హు అంటాడు. అంటున్నాడు కదా, అలా వాల్మీ కూడా అన్నాడు ఏమో అనుకుంటాం. అనడు, ఆయనకి అవసరం లేదు. వేద తాత్పర్యాన్ని బోధించే మహానుభావుడికి బ్రహ్మ సరస్వతి నాలుక మీద కూర్చొని పరికిస్తున్న మహానుభావుడికి అక్షర దారిద్ర్యం ఉంటుందండి. మరి ఎందుకన్నాడు హాని? ఆశ్చర్యమయ్యా. ఏమిటి ఆశ్చర్యం? వారు ముగ్గురు పోతున్నారు, ఏంటి ఆశ్చర్యం? మనకు తోస్తుందే, ఆయనకు తెలుస్తుంది. ఏమిటి? ఒక్కసారి డీప్గా ఆలోచించండి. ముందర రాముడు ఉన్నాడు, మధ్యలో సీత ఉంది, వెనుక లక్ష్మణుడు ఉన్నాడు. ఉన్నారు అయితే, అయితే ఎవరయ్యా రాముడు? రాముడంటే పరమాత్మ, సీత అంటే లక్ష్మి, లక్ష్మణుడంటే జీవాత్మ. పరమాత్మ ముందు పోతున్నాడు, లక్ష్మి మధ్యలో ఉంది, జీవాత్మ చివరికి ఉన్నాడు కదా. పరమాత్మను బోధించే అక్షరం ఏమిటి? అకారార్థో విష్ణు. పరమాత్మను బోధించే అక్షరం అకారం. అమ్మవారిని బోధించే అక్షరం ఉకారం. జీవుని బోధించే అక్షరం మకారం. ముందు అకారం ఉంది, మధ్యన ఉకారం ఉంది, చివరికి మకారం ఉంది. మూడు కలిసి నడుస్తున్నాయంటే ఏం నడుస్తున్నట్టు? ఆ ఊమ ఓంకారం రూపు దాల్చి నడిచి వస్తున్నదండి. వాల్మీకి ప్రణవాన్ని సాక్షాత్కరించుకొని ఆహా నా జన్మ ధన్యం అన్నాడు. మనం చూస్తామా, చూడగలమా? ఒక్క హాక్ అర్థం. ఇలాంటి హాలు చాలా ఉన్నాయి రామాయణం. విజ్వరహ ప్రమోద హ అంటాడు. రావణ సంహారం అయిన తర్వాత రామచంద్రుడు, విభీషణ పట్టాభిషేకం జరిగిన తర్వాత అప్పుడు ధనువుకు నారితాడు విప్పి ఉన్న బాధ పోయి సంతోషించాడు. అబ్బా అన్నాడు. ఏంటి అబ్బా, రావణాసురుణ్ణి చంపగానే ఆనందించలేదు, ఆనందించలేదు, గమనించండి. ఇంద్రజిత్తును చంపాడు, ఆనందించలేదు. రావణ సంహారం అయింది, ఆనందించలేదు. విభీషణ పట్టాభిషేకం జరిగిన తరువాత ఆనందించాడు. ఎందుకదా? ఇది ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? రాముడి జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి, అవన్నీ మర్చిపోడు. తన తండ్రి దశరథుడు తనను అడవికి పొమ్మని చెప్పినప్పుడు తను వెళ్ళాడు. తండ్రి గారు స్వర్గస్థులైన తర్వాత వచ్చిన భరతుడు తన దగ్గరికి వచ్చి, నేను రాజును కాదు, నాకొద్దు, నువ్వే రాదు, నేను పట్టాభిషేకం చేసుకోను, వ్యతిరేకించాడు. కష్టపడి ఒప్పించవలసి వచ్చింది వాడికి. అంటే అన్నగారు ఉండగా తమ్ముడు రాజు కావటానికి ఒప్పుకోలేదు కదా. సెకండ్, వాణిని చంపిన తరువాత సుగ్రీవుడు కూడా ఇంత పాపాత్ముని అందరి దగ్గరుండి చంపించాను, ఇలాంటి నాకు రాజ్యాధికారం లేదు, నేను రాజుగా ఉండను, బొరాయించాడు. కట్టబడి చెప్పి ఇచ్చాడు. మరి ఇప్పుడు రావణాసురుడిని చంపిన తర్వాత తమ్ముడే కదా విభీషణుడు, పొరపాటు కూడా నాకు రాజ్యం వద్దని అనుకోండి, తన గతి ఏమిటి? అందులో తాను ముందే క్షమైపోయాడు కదా. సముద్ర తీరంలోనే వాడి పట్టాభిషేకం చేశాడు రాజుగా. ఇప్పుడు విభీషణుడు పొరపాటు, నేను రాజుగా ఉండదు స్వామి, మీదే రాజ్యం, మీరే పరిపాలించండి, లేక మీ తమ్ముడికి ఇవ్వండి అన్నాడనుకోండి, తన మాట జీరో, తన పని జీరో. పొరపాటున పోయి తమ్ముడికి ఇద్దామంటే నువ్వు ఉండగా నాకెందుకంట, వాడు తమ్ముడే కదా. లక్ష్మణుడు ఒప్పుకోక, విభీషణుడు ఒప్పుకోక, లంకకు రాజే లేకుండా ఉంటే, ఉన్న రాజును తాను చంపితే తనకు పట్టేకటి అని కూలుతున్నాడు, విచారిస్తున్నాడు, శోభిస్తున్నాడు. లక్ష్మణస్వామి వెళ్ళి విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అన్నగారు పట్టాభిషేకం అయిందండి అనగానే విజ్వరాబ్రహ్మోద అబ్బా నాకు అర్థం తప్పింది, అమ్మా వీడొక్కడు బుద్ధిమంతుడు చెప్పినట్టు విన్నాడు. వాళ్ళంతా నన్ను ఇబ్బంది పెట్టాడు, వీడే మంచివాడు. ఒక్క ఆకు ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఇలా రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. సంస్కృతం వచ్చు, సమాసాలు వచ్చు, వాక్యాలు వచ్చు, అంటే వాల్మీకి హృదయం అర్థం కాదు. కాబట్టి కైక యొక్క దాసి అయోధ్యలో పుట్టలేదు, జ్ఞాతి దాసి ఎతో జాత, ఎక్కడో పుట్టింది, ఇక్కడ కాదు. అంటే ఇలాంటి గుణాలున్నా ఇబ్బంది లేదు. మరి ఎక్కడో పుట్టింది, ఇక్కడ ఎందుకు ఉంది? మరి డౌట్ కదా. కైకేయాస్తు సహోషిత, కైకతో కలిసి ఉంటున్నది, ఏ ఒక్క డౌట్ ఉంచడు వారి మీకు. కైక వంశంలోని వారికి దాసీ వంశం, ఎక్కడో పుట్టింది కానీ కైకతోటే కలిసి ఉంది. అలాంటి మందర ప్రాసాదం చంద్ర సంకాశం ఆరు లోక, చంద్రుని వెన్నెలతో వెన్నెలలాగా చంద్రుడిలాగా ప్రకాశించేటువంటి డాబా మీదికి భవనం పైకి ఆమె ఎక్కింది. కైక భవనం పై భాగానికి ఆమె ఎక్కేసింది. ఎందుకు ఎక్కింది? ఎదురుచ్చయ పరమాత్మ సంకల్పంతో. కొంచెం ఆలోచించండి, ఆ ఒక్క పూట మందర అక్కడికి ఎక్కకుండా ఉండి ఉంటే ఏం జరిగేది? ఆమె పైకి ఎక్కబట్టి కౌసల్యా ఇంటిలో హడావుడి ఉత్సవం చూచి ఏం జరుగుతుంది అని అడిగింది పక్క వారిని. అయ్యో తర్వాత రేపు రాముడి పట్టాభిషేకము, రేపు పట్టాభిషేకమా, జరుపుతాడా దశరథుడు, చూతానులే అనిపోయి అదనికి తెలుసు. ఆ ఒక్క పూట మందల ఎక్కకుండా ఉండి ఉంటే మరునాడు ప్రొద్దున రామ పట్టాభిషేకం అయిపోతుంది. అయోధ్యలో రాముడు రాజు పరిపాలిస్తుంటాడు, లంకలో రావణాసురుడు హాయిగా పరిపాలిస్తుంటాడు. మనం అందరం మరి ఆ రాజ్యంలో ఉంటాము, ఈ రాజ్యంలో ఉంటాము, స్వామికే తెలవాలి కదా. పరమాత్మ అడ్డుపడకుంటే రావణ వధ జరిగేదా? పరమాత్మే మందర హృదయంలో ప్రవేశించి ప్రసాదాన్ని ఎక్కేలా చేశాడు. ఇంత అర్థం చెప్పటానికి ప్రసాదం చంద్ర సంకాశం ఆరు గోహ ఎదురుచ్చయ. ఎదురుచ్చా శబ్దాన్ని వాల్మీకి ఇంత జాగ్రత్తగా వాడతాడు. ఇంకో చోట అరణ్యవాసంలో సీతారామ లక్ష్మణులు అగస్త్యమారు చెప్పిన విధానం ప్రకారం పంచవటికి వచ్చి ఆశ్రమాన్ని కట్టుకున్నాడు. సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఆశ్రమాన్ని కట్టుకున్న తరువాత హేమంత ఋతువు వచ్చింది. వాల్మీకి ప్రతి క్షణంలో కాలాన్ని వర్ణిస్తున్నాడు. గ్రీష్మ ఋతువు వచ్చింది, వర్ష ఋతువు వచ్చింది, హేమంత ఋతువు వచ్చింది చెప్తూ ఉన్నాడు. టైం మనం మర్చిపోదు. హేమంత ఋతువు వచ్చినది అన్నాడు, అని ఊరుకోలేదు. హేమంత ఋతు ఇష్ట ప్రవర్తత, ఇష్టమైన హేమంత ఋతువు వచ్చినది అన్నాడు. ఎవరికి ఇష్టమండి? రాముడిక, సీతక, కొన్ని దేవతలక, ఎవరికి ఇష్టం? రాముడికి ఇష్టం ఉండదు. ఎందుకుండదు? సీతారాముడు వానప్రస్థ ధర్మంలో అరణ్యంలో ఉన్నారు. మొదలే చెప్పాడు, వ్రత ఉపవాస పరయా భవితవ్యం. మొత్తం అరణ్యవాసము వ్రతంలో ఉండాలి, ఉపవాసంతో ఉండాలి, బ్రహ్మచర్యంతో ఉండాలి, నియమంతో ఉండాలి, భిక్షుకులు వస్తే భిక్ష పెట్టాలి అన్ని చెప్పాడు అక్కడే అయోధ్యలో. కాబట్టి హేమంత ఋతువు వస్తే రామునికి ఏమి సంతోషం లేదు, సీతకు కూడా లేదు, లక్ష్మణ స్వామికి అసలు లేదు. రావణాసురుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి దేవతలకు లేదు. మరి ఎవరికి ఉంటుంది? ఉంటే రాక్షసులకు ఉంటుంది. రాక్షసులు కదండి, రాక్షసులంటేనే తమోగుణం కలవాడు. అలాంటి వారికి హేమంత ఋతువు వస్తే కామ ప్రకోపం జరుగుతుంది. కాళిదాసే వర్ణిస్తాడు చమత్కారంగా, హసంతీంచ హసంతీంచ హసంతీం వామలోచన, హేమంతే ఏ నసేవంతే తే నరా దుఃఖభాగిన. ఇది కాస్త అలంకార శ్లోకం, సాహిత్య శ్లోకం. అంటే హేమంత ఋతువులో ప్రతివారు ఒక ముగ్గురిని సేవించాలట. సేవించకుంటే వారికి సంతోషం ఉండదు. ఎవరు ముగ్గురు? మొదలు హసన్ టీం, సంస్కృత హసన్ టీ అంటే పొయ్యి నిప్పుల కుంపటి, చలికాలం కదా కాచుకోవాలి. రెండవది హసన్ టీ అంటే గొంగళి అంటే రగ్గు అన్నమాట, దుప్పటి అంటాం కదా, నిప్పుల కుంపటి రగ్గు. మూడవది హసన్ టీం వామలోచనం, చిరునవ్వులు చిందించేటువంటి యువతి అంటే భార్య ప్రియురాలు. ఈ ముగ్గురిని సేవించకుంటే ఏమంతరుతూరో ఎవ్వరూ సంతోషించలేరు. మరి సామాన్య మానవులకు దేవతలకు కూడా కామ ప్రకోపాన్ని కలిగించేటువంటి హేమంత ఋతువులో వాళ్ళు ఎలా ఉంటారు రాక్షసులు కదా. ఆ మాట చెప్పి వెంటనే అన్నమాట సీతారామ లక్ష్మణులు ఉన్న పంచవటిలోకి రాక్షసి కాచి రాజగామ, ఒక రాక్షసి వచ్చినది. ఎందుకు వచ్చినది? ఎదురుచ్చయ. అర్థమైందే? ఎవరామే? శూర్పణఖ వచ్చింది. ఎందుకు వచ్చినది? చలికాలం వచ్చింది కాబట్టి తనకు నచ్చిన కావలసిన యువకుణ్ణి వెతుక్కోవటానికి వచ్చింది. అదృష్టం బాగుండి రాముడు కనబడ్డాడు. మన అదృష్టం బాగుండి అని కాదు, మనలాంటి వారందరి అదృష్టం బాగుండి రాముడు కనబడ్డాడు. ఆమె ఎందుకు వచ్చినదయ్యా? ఎదురుచ్చయ, పరమాత్మ సంకల్పంతో వచ్చింది. పొరపాటున ఒక్క క్షణం ఆ కాస్త నాలుగు రోజులు సుర్పణఖ ఇక్కడికి వచ్చి ఉండకుంటే పదమూడేళ్ళు అయిపోయాయి, ఇంకొక ఏడు పంచవటిలో ఉండి 14 అయిపోగానే అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం రాముడికి, రావణుడు స్థిరోభవ, రామాయణం అరణ్యకాండతో క్లోజ్. అవునా? మరి ఒప్పుకుందామా? ఇలా ఎక్కడ కథ ఆగిపోతుందో, తన జోక్యం లేకుంటే కథ ఎక్కడికి ఆగిపోతుందో, అలాంటి సందర్భంలోనే వాల్మీకి ఎదురుచ్చా శబ్దాన్ని వాడారు. ఇంకొకటి, ఇంద్రజిత్తు నాగపాశములతో బంధిస్తే ఇక రామలక్ష్మణులు లేవరు ధైర్యంగా చెప్పుకున్నారు. నిజంగా లేవకూడదు, న్యాయంగా నాగపాశాలకు విరుగుడు లేదు ఒక్క గరుడు తప్ప. అందుకే అంటాడు వాల్మీకి, గరుడ ఆజగామ ఎదురుచ్చయ. గరుడ ఆజగామ ఎదురుచ్చయ, గరుత్మంతుడు వచ్చాడు. ఎవరు పంపాడు? అనుకోకుండా వచ్చాడు. అంటే స్వామి పంపాడు, మా వాళ్ళు ఉన్నారా కింద బాధపడుతున్నారు పో. అడుగుతాడు రాముడు, నువ్వెలా వచ్చావు, నీకెవరు చెప్పారు, నీకెవరు తెలియదే, నాకు నువ్వు కూడా తెలియదే, ఇవాళ్ళే కొత్తగా చూశాను నిన్ను, మా నాన్నలాక నాన్నగారిలా కనపడుతున్నావు, ఇంత ప్రేమ చూపుతున్నావు. అన్ని నాటకం బాగా ఆడతాడు రాముడు, మాయా మాటలు ఇంకొకడు కదా. ఆయన అంటాడు, అయ్యా ఇప్పుడు ఎందుకు రండి చర్చంత, మీరు అయోధ్యకు వెళ్ళి మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసిన తర్వాత నేనెవరో తెలుస్తుందిలేండి. సరే ఇప్పటి బాధలో నేను నీకు మిత్రుడిని అనుకోండి అన్నాడు, వెళ్ళిపోయాడు. పొరపాటున ఆ కాసేపు గరుడు రాలేదనుకోండి, రావణాసురుడికి విజయం, రామలక్ష్మణుడు అవతార సమాప్తితోటి రామాయణం పూర్తి. ఒప్పుకున్నామా? ఇలా ఇంతటి దృఢమైన నిశితమైన లోతైన అర్థమున్న చోటే వాల్మీకి ఒక్కొక్క పదాన్ని ప్రయోగిస్తాడు. ఇలా చదవాలి రామాయణాన్ని చదివితే. శ్లోకం చదివి నాకు అర్థం తెలిసింది, లంకకు వెళ్ళాడు, రావణాసురుడిని చంపాడు, అయోధ్యకు వెళ్ళాడు, పటాభిషేకం చేసుకున్నాడు, దీనికి ఆయన ఎందుకు? మీరు నేను రామాయణం రాయొచ్చు, రోజు పది రామాయణం రాయొచ్చు, పొద్దున్న రాస్తే సాయంకాలానికి పోతాయి కూడా అసలు లేకుండా. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది, అలాగే ఒక్కొక్క పాత్ర అర్థం చేసుకోవాల్సిన విధానం. ఏ పాత్ర రామాయణంలో వ్యర్థం కాదు. మనం కాస్త కథాభాగాన్ని కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంతసేపు ఏదో కాస్త యుద్ధకాండ, కాస్త అరణ్యకాండ, కాస్త కిష్కింధకాండ చెప్పుకున్నట్టు చేస్తున్నాం. అసలు బాలకాండ పూర్తి చేశామన్నా ఇప్పుడన్నా? మరి ఏం రామాయణం అండి ఇది? పైకి అడగకున్నా మీరు చాలా మంది మనస్సులో అనుకుంటూనే ఉంటారు ఏం రామాయణం చెప్తున్నారు, మాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇంత కథ పడితే సీతారామ లక్ష్మణులు పుట్టారు తప్ప పెరగలేదు, కొత్తదాకా ఇలాగే ఉంటారా, మీ ఏమిందామనుకుంటారేమో. కాస్త కథలు కూడా వెళదాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టి పెరిగారు నాకు తెలుసు, వశిష్ఠ మహర్షి దగ్గర, ఇతరుల దగ్గర అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకున్నారు. జ్ఞానవృద్ధాన్ వయోవృద్ధాన్ శీలవృద్ధాన్ చ సత్తమాన్ శిశీవే రామ. రాముడు జ్ఞానవృద్ధులను వయోవృద్ధులను శీలవృద్ధులను సేవించేవాడు. అంటే పండితులను సేవించాడు, వయస్సులో పెద్దవారిని సేవించాడు, స్వభావంలో పెద్దవారిని సేవించాడు. అంటే జాతిలో గొప్పవాడైతే కాదు, గుణలు గొప్పవాడైతే చాలు రాముడు సేవించాడు. ఇక టైం ఎక్కడిదండి ఆయనకు, రాజపుత్రుడు కదా, ఏదో నేర్చుకుంటూనే ఉంటాడు, ఎక్కడిది టైం? చెప్తాడు వాల్మీకి, అస్త్రయోగ్య అంతరేష్వపి. చాలా చక్కని మాట. మనము ఏదైనా పని చేయమని చెప్పితే మనం అనే మాట ఏంటండి, టైం లేదు అది అనొద్దు అంటాడు రాముడు. అస్త్ర విద్య నేర్చుకుంటున్నాడు, ఒకచోట మరి విద్య, ఒకచోట గదాయుద్ధం, ఒకచోట ముట్టు యుద్ధం, ఒకచోట మరో యుద్ధం, ఇలా ఉంటారు కదా, నాలుగైదు క్లాసులు ఉంటాయి. ధనుర్విద్య నేర్చుకొని గదాయుద్ధానికి పోయే లోపు మధ్యన ఇంటర్వ్యూలో పోవకుండా ఉంటుంది. మనకు ఉంటుంది కదా, ఇది బ్రేక్ అంటాం చూడండి, మన బాటలు ఏమంటాం, బ్రేక్. ఈ బ్రేక్ ఇంకేదో బ్రేకులు అంటున్నాం కదా. అలాగే ధనుర్ యుద్ధం నేర్చుకొని గదాయుద్ధం వెళ్ళడానికి మధ్యన ఒక 15 నిమిషాలు బ్రేక్, గదాయుద్ధం నుంచి ఇదో ఖడ్గ యుద్ధం 15 నిమిషాలు బ్రేక్, ఖడ్గం నుంచి ముష్టి యుద్ధం 15 నిమిషాలు బ్రేక్, అక్కడి నుంచి అశ్వం, అక్కడి నుంచి గజం, ఇలా ఒక విద్య నుంచి ఇంకో విద్య నేర్చుకోవటానికి మధ్యలో 15 నిమిషాలు బ్రేక్ ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, అప్పుడు పోయి వారిని సేవించేవాడు. అర్థమైందా? ఒక విద్య నేర్చుకుంటూ ఇంకో విద్య నేర్చుకోవటానికి వెళ్లే మధ్య సమయంలో, విశ్రాంతి సమయంలో జ్ఞాన వృద్ధులను, వయోవృద్ధులను, శీల వృద్ధులను సేవించేవాడు. టైం ఎలా మనం వేస్ట్ చేస్తున్నామో చెప్పాడనమాట వారిని. న్యాయంగా మనం చదివేది అసలే పీరియడ్ ఎంతండి, 50 నిమిషాలు కదా, 10 నిమిషాలు ఆలస్యంగా పోతాం, 10 నిమిషాలు ముందు వెళ్ళొస్తాం కదా, ఎంత మిగిలింది? మనం పోయినాక 10 నిమిషాలు టీచర్ వస్తాడు, ఆయన 10 నిమిషాలు ఏదో ముచ్చట చెప్తాడు. ఇంత పాఠం ఎంత చెప్పాను అన్నమాట, టైం లేదు. ఇలా రాముడు చెయ్యలేదు, ఏ కొంచెం సమయం చిక్కినా పెద్దలను సేవించటానికి ఉపయోగించాడు. మీరు ధర్మాన్ని తెలుసుకోవాలంటే రాముడి దగ్గర తెలుసుకోండి. కేవలం శాస్త్రం, కేవలం జ్ఞానం, కేవలం పాండిత్యం ధర్మాన్ని తత్వాన్ని చెప్పదు. శాస్త్రము అనుభవం ఉన్న పెద్దల నడవడి చెబుతుంది. మనం చెప్పున్నాం, మనం అధైదితే కర్మ విచికిత్స వా వృత్త విచికిత్స వా స్యాత్, ఏకత్ర బ్రాహ్మణ సంవరిసిన యుక్త ఆయుక్త అరుక్ష ధర్మకామాస్యు యథాచే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేదా. నీవు గురువు గారి దగ్గర చదువుకొని నీ ఇంటికి వచ్చిన తర్వాత ధర్మాన్ని ఆచరిస్తుంటే కొన్ని విషయాల్లో నీకు సందేహం కలిగితే పుస్తకాలు శాస్త్రం తిప్పేయొద్దో. అక్కడ ఉన్న వారిలో పెద్దలు ధర్మం తెలిసిన వారు ధర్మాన్ని ఆచరించాలనే తపన ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తే నీవు ఎలా ప్రవర్తించు. ధర్మజ్ఞ సమయ ప్రమాణం, ధర్మము తెలిసిన వాణి ఆచారమే ప్రమాణం. వాళ్ళు లేకుంటే వేదాస్య, వేదం కూడా ప్రమాణమైనది. వేదం కూడా అంటే మొదలెవరు పెద్దలే, పెద్దల నడవడే నీకు ప్రమాణం. గీతరాయ్ అదే, నీకేం తెలుసు, అదే గీతరాయ్. పెద్దల మన పెద్దలను అనుసరిస్తే మనకు ఏమి ఢోకా ఉండదు. మనం చాలా తెలివి గల వాళ్ళమై వాళ్ళ తప్పులు పట్టేవాళ్ళం అవుతున్నాం, కానీ పెద్దలు తప్పు కూడా మన కోసమే చేస్తారు. ఎగ్జాంపుల్ కావాలా, మహాభారతంలో కౌరవ పాండవ యుద్ధం మరికొద్దిసేపటికి ప్రారంభం, కొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది అనగా దుర్యోధనుడు తన పురోహితుణ్ణి పిలిచి యుద్ధానికి ముహూర్తం ఏర్పాటు చేశాడు. ఏనాడు ముహూర్తము? అమావాస్య సర్వశ్రేష్ఠము, యుద్ధం విజయం సాధిస్తావు. దుర్యోధన అమావాస్య నాడు యుద్ధం ప్రారంభించు అయ్యా ఆజ్ఞ అన్నాడు. కానీ ధర్మరాజు గారి గూఢచారి కూడా అక్కడే ఉన్నాడు. మరి ఉండాలి, రాజులకు తప్పదు. వాడు కాస్త వెళ్ళి, అయ్యా ధర్మరాజా, కౌరవులు యుద్ధ ముహూర్తం నిర్ణయం చేసుకున్నారు, పురోహితుల ద్వారా అమావాస్య నాడు ప్రారంభిస్తారు అని ప్రారంభించని అన్నాడు ధర్మరాజు కదా. ఆయన పట్టించుకోడు, స్వామి ఆ రోజు ప్రారంభిస్తే విజయం వస్తుందట రాని అన్నాడు. ఏమిటి స్వామి, కౌరవులే గెలుస్తారనుకోని యుద్ధం మొదలుపెట్టి చేస్తారా మీరు? యుద్ధంలో మీరు గెలవాలా వారు గెలవాలా? మేమే గెలవాలి. మరి వారు గెలవని అంటున్నారేంటి? అవునయ్యా, ఆయన ముహూర్తం పెట్టాడు, మోడీ పెడతాడు, గెలుస్తారేమో గెలవని, గెలుస్తారేమో ఏమనేది, మీరు ఓడిపోతారా? ఈయన నేను అనలేదే, అనలేదా? ఇద్దరు గెలుస్తారా? మరి గెలుస్తారేమో. అయ్యా ఏమిటండి మీ బాధ, ఆయన నాకెందుకు రా గొడవ, వాడు చూసుకుంటాడు కదా, ఉన్నాడు కదా, మా బావ ఉన్నాడు, ఆయన చెప్పరాదు నాకెందుకండి. ఎవరు బావా? ఇంతలో ఆ బావ వచ్చాడు. ఏది బావగారు, ఏంటో చర్చిస్తున్నారు. ఆయన లేదండి, వీడియో కథ కథ చెప్తున్నాడు. కథ ఏమంటున్నాడు, దుర్యోధనుడు యుద్ధానికి ముహూర్తం పెట్టాడట, అమావాస్య నాడు యుద్ధం చేయమన్నారు, వాడు ప్రారంభిస్తారట నాకు చెప్తున్నాడు, ప్రారంభించని అన్నాను. బాగా నువ్వు ప్రారంభించని అన్నాడు కృష్ణుడు. ప్రారంభించనియా, ఇదేమిటి, నువ్వు ప్రారంభించవయ్యా ఆ రోజే? ఏమిటి బాబుగారు, ఒకే ముహూర్తానికి ఒకే రోజు ఇద్దరు ప్రారంభిస్తే ఇద్దరు గెలుస్తారా? ఆ మాట నీకెవరు చెప్పారండి? ఏ మాట? నేను చెప్పింది నువ్వు ప్రారంభించవండి, వాడు చేస్తాడని చెప్పానా? నువ్వు ప్రారంభించవు అమావాస్య నాడు. అదేంటి బాబుగారు, వాడు ముహూర్తం పెట్టాడు, నీకెందుకయ్యా బాధ? నేనేం చెప్పాను, అమావాస్య నాడు నీవు యుద్ధం ప్రారంభిస్తున్నావు, ప్రారంభించి గెలుస్తావు, తక్కింది అడగటం. ముందే చెప్తున్నాను, ఈరోజు నుంచే సైన్యాన్ని మోహరించు యుద్ధరంగంలో, నేను సౌఖ్య చేయగానే ఇద్దరు పేరు మోగించు. మీ ఇష్టం అయ్యా, ఏం చెప్పారు అని కృష్ణుడు శాసిస్తాడు. ఆ రోజు త్రయోదశ, ఒక్కరోజే జ్ఞాపకం. సరే ఆర్డర్ ఇచ్చాడు, అంత సైన్యం తయారు దానికి అందరూ అనుకున్నదే కదా. మరునాడు చతుర్దశి కదా, ఆ పక్కన నది ఉంది, ఏమన్నా ఉంది కదా, నదిలోకి వెళ్ళి అందరు వెళ్ళారు స్నానం చేస్తున్నారు. ధర్మరాజు, పాండవులు, ఋషులు, ముందులు, యోగులు, శిల్పకృషులు అందరూ వస్తారు కదా కృష్ణ వెంబడి. అందరు వెళ్ళారు స్నానం చేశారు. యమునలో స్నానం చేసి సంజావనం చేసుకోవాలి కదా. కృష్ణుడు దోషికి నీళ్లు తీసుకొని అద్య అమావాస్యాయాం అని సంకల్పం చెప్పారు. వాళ్ళు ఏమిటి చతుర్దశి ఏంటిరా కృష్ణుడు ఇవాళ అమావాస్య అంటాడు ఏమిటి, ఇద్దరికి మొదలు పెట్టాలా ఇవాడిని మరి అనుమానం. కృష్ణుడు పక్కన ఉన్నారు, మునులు ఉన్నారు, యోగులు ఉన్నారు, ఆయన ఎవరు అడగాలి పోయి కృష్ణుడిని ఎవరు అడగాలి, అందరూ తెలుస్తున్నారు. అక్కడ వాడు చూశాడు ఎవరైనా సూర్యుడు, వాడి ఫ్రెండ్ ఇంకోడు ఉన్నాడు చంద్రుడు, ఇద్దరు ఏమిటి పోదాంప, ఇద్దరు కలిసి వచ్చారు కృష్ణుడి దగ్గరికి. అయ్యా అయ్యా అమావాస్య రేపండి, మీరు ఇవాళ అన్నారు. రేపా, మీరు ఇవాళ నానా? అలాగా నాయన నాకు తెలియదు కానీ అమావాస్య అంటే ఏమిటయ్యా, మీమిద్దరం కలిసి ఉంటే దర్శ సూర్యేందు సంగమ. అమావాస్య అంటే ఏమిటి, సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న రోజు అమావాస్య. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారా, మళ్ళీ రేపు కలుస్తారా, మళ్ళీ రేపు కలుస్తారా, మళ్ళీ ఎప్పుడు కలుస్తారు, నెలకే కదా కొంచెం అలాగే ఉండండి. రామరాజా మొదలు పెట్టవయ్యా ఇద్దరు పేరు మోగించాడు. అందరు అనుకున్నారు ధర్మరాజు తెలివి తక్కువవాడు, జ్యోతిష జ్ఞానం లేదు, తెలుగుదేశం నాడు మొదలుపెట్టాడు, దుర్యోధన అమావాస్య నాడు మొదలుపెట్టాడు, వాడు గెలుస్తాడు అనుకున్నాను. అమావాస్య న్యాయం గెలడు, వాడు మొదలుపెట్టింది ఎప్పుడు పాడేమి నాడు అంతే ఓడిపోయాడు. అడిగాడు తరువాత ఓడిపోతుంటే పురోహితుని పిలిచి ఏ ముహూర్తం పెట్టావయ్యా, ఓడిపోతున్నాం తప్పు నాది కాదు, వాడిని నడుపుపోయి అక్కడ మహామాయ ఉన్నాడు, వాళ్ళ అమావాస్య పున్నమా పున్న అమావాస్య చేస్తాడు, ఒకరోజు ముందే అమావాస్య చేశాడు, ఇద్దరిని కలిసి పిలిపించాడు వాడు, నన్నేం చేయమంటావు, మేము మేము చేయలేం కదా. సూర్యుణ్ణి చంద్రుణ్ణి కలిపి తీసుకొచ్చాడు, ముందర నిలబెట్టాడు, ధర్మరాజు ముందర యుద్ధం మొదలుపెట్టామన్నాడు, నేను చేయగలరా, నేను కృష్ణుడు పెద్దవాడే కదా, తప్పు చేశాడు లేదా, చూసినాడు అమావాస్య అన్నాడు. ఆ తప్పు వల్ల పాండవుడు గెలిచాడు. బాగా చెప్పాలంటే ధర్మం గెలిచింది. అందుకే పెద్దలను తప్పు చేశారు అంటే మనది తప్పు, వారు చేసే తప్పు మనకు క్షేమానికి పనికొస్తుంది. ధర్మం గెలవటానికి, సత్యం గెలవటానికి పెద్దల పొరపాటు పనికొస్తుంది. కాబట్టే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పెరిగి పెద్దవారైతే వివాహం చేయటానికి కావలసిన వయస్సు వచ్చినదని దశరథ మహారాజు మంత్రులందరితో కలిసి పాణిగ్రహణం చెయ్యటానికి యోగ్యమైనటువంటి అమ్మాయిలను వెతకండి అని తన కుమారులకు కోడళ్లను తేవటానికి వెతికే ప్రయత్నం చేస్తూ ఉండగా విశ్వామిత్రుడు ఆజగామ మహాతేజ విశ్వామిత్రో మహాముని అత దారక్రియాం ప్రతి చింతయానే దశరథే ఆజగామ మహాతేజ. తన కుమారులకు భార్యలను కూర్చటానికి దశరథుడు ఆలోచిస్తూ ఉండగా విశ్వామిత్రుడు వచ్చాడు. ఇందులో ఇంత ఉంది అర్థం, 15 రోజులు చెప్పుకోవచ్చు అంటూ ఉంది. పెద్దలు వచ్చిన సమయంలో మనం దేని గురించి ఆలోచిస్తామో వారు ఆ పని పూర్తి చేస్తారు. ఇది శకునం అంటే మనము దేని గురించి ఆలోచిస్తుండగా వారు వస్తారో ఆ పని వారు పూర్తి చేస్తారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం చెయ్యాలనుకుంటూ ఉండగా విశ్వామిత్రుడు వచ్చాడు. అర్థమేమిటి, ఆయన ఎందుకు వచ్చినట్టు ఆ నలుగురికి వివాహం చేయడానికి వచ్చారు. చాలా స్పష్టం, ఒక విషయం మనం బాగా తెలుసుకోవాలి. ఏం పేరండి ఇది? విశ్వామిత్రుడు. తెలుగు సంస్కృతం రెండు రాకుంటే విశ్వ ఆమిత్రుడు అని వ్యాఖ్యానం చేస్తాం. దీనికి విశ్వా ఉంది కదా, మరి అంటే ప్రపంచానికి శత్రువు, కరెక్టా? పాణిని మహర్షి విశ్వామిత్ర శబ్దం కుదరటానికి ఒక సూత్రం కల్పించవలసి వచ్చింది. మిత్రే చర్షి దేవతయో, ఋషిని చెప్పినప్పుడు దేవతలను చెప్పినప్పుడు మిత్ర శబ్దం కంటే ముందున్న దానికి దీర్ఘం వస్తుంది. విశ్వామిత్ర ఋషి అయితే విశ్వామిత్ర, దేవత అయితే విశ్వావసు. విశ్వావసు కాదు, విశ్వావసు మహానుభవుడు. విశ్వ అవస విశ్వవసు కదా, అక్కడ జరిగిన వచ్చి విశ్వావసు విశ్వామిత్రుడు, ప్రపంచానికి మిత్రుడు. మరొక చమత్కారం, విశ్వామిత్రను విడదీస్తే చాలా అర్థం. మనలో పెద్దలందరికీ ఒక మాట బాగా తెలుసు అనుకుంటాను, ఏంటది? దండం దశగుణం పది, చాలా మంది తెలుసు అనుకుంటాను. కానీ ఏమిటా పది? ఎవరన్నా చెప్తారా? అబ్బే మాకేం వస్తుంది కావు, మనకేమన్నా తోకలు తెలుసు, తలకే తెలుసు, మొత్తం తెలుసు. విశ్వామిత్రాది పశ్వాది వారుణ్యప్సుచ కర్దమే అంధే తమసి వార్ధక్కి దండం దశగుణం పది. ఇక్కడ దండం అంటే దండ ఉపాయం కాదు, కర్ర కట్టె ఇవ్వకుండానే వృద్ధులు పట్టుకుంటారు కట్టె. వృద్ధులే కాదు, మనం ఆరు బయట ధాన్యం ఆరబోసాం, ఎండబోసాం, ఏం చేస్తాం? కళ్ళొడుకు కూర్చుంటాం. ఎందుకు? పక్షులు వస్తాయి కదా. విశ్వామిత్ర, వి స్వ అమిత్ర. వి అంటే పక్షులు, స్వ అంటే కుక్కలు, అమిత్ర అంటే శత్రువులు, అహి అంటే పాములు, అదే వారి అంటే జడము, అప్సు అంటే ప్రవాహము, కర్దమం అంటే బురద. బురద అనొచ్చు, ఊబి అంటాం మనం. పైకి చూస్తే ఎండిపోయిన భూమి లాగానే ఉంటుంది, భూమి పుండు అంటాం దాన్ని మనం. పొరపాటున కారు పెడితే మళ్ళీ పైకి రా కూరకపోతాం అందులో. అలాగే అంధే బుద్ధివారికి, తమసి చీకట్లో, వార్తకి వృద్ధాప్యంలో పనికొచ్చేది దండం. దండం దశగుణం. ప్రతి అంశాన్ని ఋషులు చాలా విస్పష్టంగా అందించారు. ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు ప్రపంచానికే మిత్రుడు. ఎందువల్ల? రావణాసురుణ్ణి సంహరిస్తాను అని దేవతలకు అభయమిచ్చి వచ్చాడు. ఎవరైనా స్వామి సరే, పుట్టాడు, పెరుగుతున్నాడు, అక్కడే పెరిగితే పని చేస్తానా? ఆయనకు కావలసిన పవర్ ఇవ్వాలి కదా, పవర్ ఈనిస్తాడా అంటారా? భగవంతుడి కూడా పవర్ ఇచ్చేది భక్తుడే. భక్తులు లేరు, ఆయన పవర్ లెస్. తెలుసా ఎందుకు? పరమాత్మ ఏమంటాం? ఆత్మత్రాణపరాయణుడు, అనాథ రక్షకుడు, శరణాగత వత్సలుడు, దీనబంధువు. ఇవన్నీ ఏమిటి టైటిల్స్? ఎవరిస్తున్నారు? మనమిస్తున్నాము టైటిల్స్ ఆయనకు కదా. అయితే ఆయన ఆ పనులు చేస్తే ఇస్తున్నాం. ఇప్పటి కాలంలాగా లక్ష రెండు లక్షలు పెట్టి టైటిల్స్ ఆయన కొనుక్కోడు, కష్టపడి చేసి తాను సంపాదిస్తాడు. మనను స్వామి కనబడితే కాపాడితే మనం స్వామికి టైటిల్స్ ఇస్తాం. మరి ఇచ్చేవాళ్ళం మనమా ఆయన అంటే ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు గీతలో? ఉదార సర్వ ఏవైతే వీళ్ళంతా ఉదారులు. ఎవరు? నా దగ్గర నుంచి తీసుకోవాలంటే ఉదారులు. ఇదేం ఉదారం? ఉదారుడంటే ఇచ్చేవాడా తీసుకునేవాడా? నా ఇష్టం అయ్యా తీసుకునేవాడే అన్నాడు. మే మతం ఆయన ఎవరేమంటాం? ఆయన ఇష్టమండి ఏమైనా అనొచ్చు. పరమాత్మను పరమాత్మగా చూపేవాడెవరు? భక్తుడే. గురువు గారు గొప్పవాడా పరమాత్మ గొప్పవాడా? ఏం చెబుదాం? గురువు గారే శ్రీరంగంలో రంగనాథుణ్ణి సేవించటానికి ఆయన భక్తుడు ఒకడున్నాడు పరాశర పట్టడానికి, వినుంటాడు పేరు మహానుభావుడు. ఆయన వెళ్ళాడు. అదే సమయంలోకి ఆయన శిష్యుడు వెళ్ళాడు. రంగనాథుడు ద్వారం తీశారు, ఇంతట గురువు గారు వచ్చారు. ఇప్పుడు దండం ఇక్కడే పెట్టారా అక్కడే పెట్టారా? డౌట్. నాకెందుకు వచ్చిన కదా మా గురువు గారికి నేను పెడతాను అని ఇక్కడికి వెళ్ళాడు. తప్పురా స్వామి ఉన్నాడు, నువ్వు ఎక్కడ పెట్టుకో అన్నాడు. గురువు గారు చెప్పారు కదా అక్కడ. ఆ రోజుల్లో స్వామి కూడా మాట్లాడేవాడు. రై అక్కడ గురువు ఉన్నాడు అన్నాడు. మళ్ళీ గురువు గారు మళ్ళీ వచ్చావేంరా? స్వామి కొమ్మున్నాడండి. పిచ్చివాడా, నన్ను నీకు ఎవరిచ్చారా? నీ గురువు ఇచ్చింది ఎవరు? అయ్యా స్వామి. ప్రధానమంత్రి అక్కడికి పోయారు. వాళ్ళు వచ్చావేంరా? అయ్యా వారు నన్ను నీకు ఎవరిచ్చారు అడిగారండి. సేమ్ క్వశ్చన్ అడుగుకోమన్నాడు. నన్ను నీకు ఎవరిచ్చారు? ఎవరిని? పరమాత్మను మనకెవరిచ్చారు? గురుగారు కదా. ఎవరు గొప్ప? గురువుగారు. పరమాత్మ కూడా గురువును ఆశ్రయించే అన్ని పనులు చేశాడు. రామావతారంలో విశ్వామిత్రుడు, కృష్ణావతారంలో సాందీపని, ఇలా ఇంకా అవతారం ఉన్నాయి. విశ్వామిత్రుడు రామచంద్రుణ్ణి కథ మీకు తెలుసు, లక్ష్మణస్వామిని దశరథ మహారాజును ప్రార్థించి తీసుకున్నాడు. మొదలు అడిగితే అడగకుండానే ఏం కావాలో కోరుకోవయ్యా ఇస్తాను. కర్తవ్యం అభిశంకయ, డౌటే వద్దు, ఏం కావాలో కోరుకో. సో మీలాంటి వాడు రావటం మా అదృష్టమయ్యా మా రాజ్యానికి. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాని శాచమి. ఎంత అదృష్టం ఉంటుంది. మీరు వచ్చారు స్వామి చెప్పండి ఏం కావాలో. ఇంత గొప్ప చెప్పి యజ్ఞం చేస్తున్నానయ్యా, రాక్షసులు విభాగం చేస్తూ యజ్ఞం చేస్తున్నారు, మరి వాళ్లను ఎవరు వారించలేరు, మీ అబ్బాయిని రాముడిని పంపు. ఏమన్నాడు? ఊన షోడశవరు షోమి రాము రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. ఎంతవాడండి మా పిల్లవాడు, 12 ఏళ్ళవాడు. వాడు ఇప్పుడిప్పుడే యుద్ధం నేర్చుకుంటున్నాడు. ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాడంటే దశరథుడు, అజాత వ్యంజన శ్రీమాన్, మా రాముడు మగవాడని గుర్తుపట్టడానికి కావలసిన గుర్తులు కూడా రాలేనన్నాడు. అర్థమైందా? మన బాటలో మూతి మీద ఇంకా వాడికి మీసం మొలవలేదయ్యా పిల్లవాడు. అందులో రామ పదాన్ని ఆలోచించాలి, రాజీవలోచన. పద్మముల వంటి కాదు కాదు కలువల వంటి కన్నులు కలవాడు. పూని పద్మములు నష్టం లేదు, పునరీకట్టుడు కదా. పద్మముల వంటి కన్నులు గలవాడు మా రాముడు. యుద్ధంలో ఆయన కన్నులు ఎందుకండి వర్ణించడం? దాని అర్థం ఉంది, అర్థం దానికే ఉంది. విశ్వామిత్రునికి సరి అయినటువంటి అర్థాన్ని చెప్పటానికే ఆ మాట తెలుసా ఏమిటో? పద్మం సాయంత్రం కాగానే ముగుళిస్తుంది, మా రాముడి కన్నులు కూడా సాయంత్రం కాగానే మూసుకోపోతాయి, నిద్రపోతారండి. మీరు చెప్పేదేమో రాక్షసులు, వాళ్లకు పేరు నిశా, వాళ్ళు అప్పుడు లేస్తారు. వాళ్ళ పేరేమిటి? రాత్రించరులు. వాళ్ళు రాత్రి పూటే తిరిగేవాళ్ళు, వాళ్ళు రాత్రి కాగానే పడుకునేవాడు వీడు, యుద్ధం చేస్తాడండి. ఏం చెప్తున్నావయ్యా, నేను పంపను పంపను. ఒక్కొక్క మాటలో స్వారస్యం ఉంది, దాన్ని వినాలి. దాన్ని మనం అనుభవిస్తే వాల్మీకి అంటే ఇవ్వడం మనకు తెలుస్తుంది. కథ వినటం కాదు. ఇంత చెప్తే విశ్వామిత్రుడు చాలా మంచివాడవరా నాన్న. విద్యా ప్రతిజ్ఞ కాకుస్త సుఖీభవ అన్నాడు. విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు దశరథుణ్ణి. అబ్బా, చేసిన ప్రతిజ్ఞను తప్పి సుఖంగా ఉండుకున్నాడు. ఆశీర్వచనమేనా? పక్కన వశిష్ఠుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో వైరం కదా. దేని విషయంలో? నీ వంశం వాడితో అబద్ధం ఆడిస్తాను విశ్వామిత్ర ప్రతిజ్ఞ. నా వంశం వారు అబద్ధం ఆడరు వశిష్ఠ ప్రతిజ్ఞ. ఒకడు దొరికాడు కదా, నా మాట దక్కించాడు. ఒక్క నువ్వురా, అందుకే చిరంగా పట్టుకురా చిరంజీవ, సుఖంగా ఉండు. అమ్మా, నా మాట గెలిచింది. నాయన వశిష్ఠ, నీ వెడుతున్నాను, నీ వాడు బాగుండని. ఈయనకు ఒడుకు పుట్టింది. ఎక్కడవాడు రా వీడు, మా పరువు తీసేస్తున్నాడు. అప్పుడు స్వామి ఇదే చమత్కారం అంటాడు, రహస్యార్థాలు. దశరథునికి బోధించాడు. ఏమని బోధించాడు? దక్షిణ విషయాలు వద్దయా. శక్తో శేష మహాబాహు, విశ్వామిత్రుడు చేతకాని వాడు కాదు, తాను రాజులను చంపలేనివాడు కాదు. నాతో విరోధం పెట్టుకున్నప్పుడు శంకరుని గూర్చి తపస్సు చేసి శంకర యోగునాడు మొత్తం తదురు విద్య నేర్చుకున్నాడు. శాస్త్రాస్త్ర విద్యలన్నీ వీడికొచ్చు. ఇతనికి వచ్చినన్ని శస్త్రాస్త్ర విద్యలు వచ్చిన వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శిక్షంతి దానవ. రాముడికి అస్త్ర విద్య వచ్చినా అస్త్ర విద్య రాకున్నా రాక్షసులు రాముణ్ణి బాధించలేరు. విశ్వామిత్రుడే కాపాడతాడు. ఏం ముచ్చటండి ఇది? తనను కాపాడమని తీసుకొని పోవటానికి వచ్చిన విశ్వామిత్రుడు మరి రాముణ్ణి కాపాడితే తాను తీసుకుపోయేది రాముణ్ణి కాపాడటానిక, రామునితో రక్షణ పొందటానిక? ఏం ప్రశ్నని? విశ్వామిత్రుడు తనను కాపాడటానికి తీసుకొని పోవటం లేదు. తవ పుత్ర హితార్థాయ త్వాముపేత్య అభియాచకే, నీ పుత్రులకు మేలు కలిగించటానికి నీ దగ్గరికి వచ్చి యాచిస్తున్నాడు. రాముడికి పరిపూర్ణత్వాన్ని సంపాదించటానికి రాముడి దగ్గర నుంచి తరువాతి వంశం వారందరికీ శుభాలు హితాలు కలగటానికి నీ దగ్గరికి వచ్చాడు తప్ప అతనికి చేతగాక కాదు. తన యజ్ఞాన్ని తాను కాపాడుకోలేక కాదు. క్షాత్రాన్ని వదిలిపెట్టాడు, బ్రాహ్మాన్ని పొందాడు. తాను పొందినటువంటి బ్రహ్మత్వాన్ని దక్కించుకోవాలంటే మళ్ళీ తాను క్షత్రియుడు కాకూడదు. అది వాళ్ల పని, ఆయన చేయాలి. నీ పుత్రులకు మేలు చేయాలనే వచ్చాడు తప్ప నీ పుత్రుల వలన తాను మేలు పొందటానికి రాలేదో చాలా స్పష్టంగా చెప్పాడు వశిష్ఠుడు. అర్థం తెలుసా? గురువుగారి దగ్గరికి వెళ్ళి మనం విద్య నేర్చుకోవటం, విద్య నేర్చుకున్న తర్వాత గురువుగారికి సన్మానము దక్షిణ దానము ఇంకేమిటో ఇంకేమిటో చెయ్యటం గురువుగారిని కాపాడటానికి కాదు, మనను మనము కాపాడుకోవటానికి. నేను గురువుగారికి 50,000 ఇచ్చానండి, ఎంత గొప్పవాణ్ణి కాదు. నేను గురువుగారికి 50,000 ఇచ్చానంటే స్వర్గలోకంలో 5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఇది అంటాం కదా స్విస్ బ్యాంక్ అంటాం కదా, అది స్విస్ బ్యాంక్ కాదు, స్వస్ బ్యాంక్. సంస్కృతంలో స్వస్ అంటే స్వర్గం. మనం చేసిన దానం మనం చేసిన ధర్మం ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడ. ఇక్కడ దాస్తే వీళ్ళు తీసుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కదా, అక్కడ ఏ ట్యాక్స్ లేదు దాచుకోవచ్చు. గురు దక్షిణ, గురు సన్మానం, గురు సేవ మనహితం కోసము, మనం గురువు గారికి మేలు చేస్తున్నామని కాదు అనే అంశాన్ని వశిష్ఠ మహర్షి స్పష్టంగా చెప్పాడు. దర్శకుడు కవపుత్ర హితార్థ, ఇవన్నీ రహస్యాలు, ఇవి తెలుసుకోవాలి మనం, కథ కాదు. ఒక్కొక్క అంశం తీసుకొని ఏ అంశం మనకు ఎలాంటి తత్వాన్ని బోధిస్తుంది, నీ పుత్రుల హితం కోరి విశ్వామిత్రుడు నీ వద్దకు వచ్చాడు, తన కోసం కాదు, అతని వెంట పంపించు. విశ్వామిత్రుడు ఓ మాట అంటాడు, అహం వేద్మి మహాత్మానం రామం దశరథాత్మజం. వశిష్ఠాది మునయ ఏకైతే తత్వ కోవిద, ధర్మం తెలిసిన వారందరికీ తెలుసు రాముడంటే ఏమిటో. నీవు కాదు అన్న, నీకోసం కాదు, రాముడు నీ కొడుకు అనుకుంటున్నావా? అహం వేద్మి మహాత్మానం రామం దశరథ ఆత్మజం. దశరథ ఆత్మజం, దశరథ నీ కొడుకుగా తెలుసు అనుకుంటున్నావా? నీ కొడుకును మహాత్మునిగా నాకు తెలుసు. ఏమైనా జ్ఞాపకం వస్తున్నదా? మంత్రాలు ఏమైనా ఏం లేవా? అహం వేద్మి మహాత్మానం అంటే ఏమైనా మంత్రం జ్ఞాపకం వచ్చిందా? వేదంలో జ్ఞాపకం రాదు కదా. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమస పరస్తాత్, మంత్రం కదా. దాన్ని తిప్పి వేదాహమేతం పురుషం అహం వేద్మి మహాత్మానం రామం, మంత్రం తిప్పి చెప్పాడు. అంటే ఏం చెప్పాడు? దశరథునికి పుల్లో దుఃఖం అని చెప్పాడు. ఇతడు పరమ పురుషుడు రా, నాయన నీ కొడుకు కాదురా అన్న విశ్వామిత్రుడు. సరే కదా, మీకు చూస్తాడు, ముందరికి వెళ్దాం. విశ్వామిత్రుని వెంట పంపాడు, లక్ష్మణుడు వెళ్ళాడు. ఇద్దరూ వెంట వెళుతుంటే విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక వీళ్ళు నడుస్తున్నాడు. ఎందుకని లేరు? అధ్యర్థ యోజనం గత్వ, యోజనన్నర నడిచిన తర్వాత అంటే 18 కిలోమీటర్లు నడిచిన తర్వాత రామేతి మధురాం వాణీం వ్యాహరన్, రామ అని ఆయనకు తిరుగుతూ చేయడట. అంటే 18 కిలోమీటర్ల దాకా విశ్వామిత్రుడు వాళ్ళు వస్తున్నారా, మధ్యన కాడినప్పుడో వీడనప్పుడో పడిపోయారా, బతికారా, ఇంకేమన్నా అయ్యారా, తల తిప్పలేదు, వెనక్కు తిరిగి చూడలేదు. అంత అయిన తర్వాత వెనక్కు తిరిగి రామా అయ్యా గురుగారు అని రెడీ ఉన్నారు. మరి మహారాజ పుత్రుడు ఇందులో నడుస్తాడా? నడవగలడా? నడుస్తున్నాడా? ఆగిపోయాడా? చర్చ లేదు. అలా ఉండాలి శిష్యుడు. గురువు గారు శిష్యుడి గురించి పట్టించుకుంటారు ఎప్పుడు? శిష్యత్వాన్ని నిరూపించుకుంటే. గురువు గారిని సేవించాలనే పట్టుదల శిష్యుల్లో దృఢంగా ఉన్ననాడు, ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ విశ్వాసం, ఆ తపన, ఆ ఆర్తి శిష్యుల్లో ఉంటే అప్పుడు గురువుగారు పట్టించుకుంటారు. ఏదో షో చేస్తే పట్టించుకోడు. అబ్బా మహారాజ పుత్రుడండి, రజులని కొడుకండి, చక్రవర్తి కాబోయేవాడండి, నడిపిస్తే ఏమనుకుంటాడని నేర్చుకొని పోతాడా విశ్వామిత్రుడు? లేదే, 10 అడుగులు పోయేనకు తిరగలేదే. 18 కిలోమీటర్లు దాటిన తరువాత వెనక్కు తిప్పాడు. తెలుసా ఏమిటో 18? తెలదా? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటితోటి అరిషడ్డు వర్గాన్ని గెలవాలి. అవన్నీ 6, ఇవన్నీ 12, టోటల్ ఎంత? ఇది 18లోని రహస్యం. వ్యాస భగవానునికి 18 అంటే చాలా ఇష్టం కదా. ఆయన అందించిన పురాణాలన్ని, భారతంలో పర్వలన్ని కదా, భారత యుద్ధం జరిగింది ఎన్ని రోజులు, భారత యుద్ధంలో సైన్యం ఎంత, పొద్దుకు ఒక 18 చెప్పలేదు. మనమందరము కురుక్షేత్రంలోనే ఉన్నాం, నిరంతరం ధర్మక్షేత్రానికి కురుక్షేత్రానికి యుద్ధం తప్పదు. అంటే ధర్మక్షేత్రానికి కర్మక్షేత్రానికి యుద్ధం తప్పదు కదా. ఎన్ని రోజులు చేద్దాం, 18 రోజులు చేయాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, వీటితో నిరంతరం అరికట్టు వర్గానికి యుద్ధం తప్పదు. వాటిని ఇటు కలుపుకుంటే 18, అటు కలిపితే 12 కదా. వేరు చేశామనుకోండి 12 కదా. పంచపాండవులు అరణ్యవాసం ఎన్నేళ్ళు చేశారు, ఇది 12. ప్రతి సంఖ్యలో శాస్త్రం ఉంది, ప్రతి అక్షరంలో శాస్త్రం ఉంది. ఋషి హృదయం అది తెలుసుకోలేనాడు పుస్తకాలు చదివితే టైం వేస్ట్, నిరశ్రమ. అప్పుడు ఇంత దూరం వచ్చిన తరువాత నాయన అలసిపోయావేమో, ఆకలి అవుతుందేమో, పండ్లు తింటావా, లేకుంటే రెస్టారెంట్కి పోయి టిఫిన్ తీసేద్దామా అని అడగలేదు. నీకు జీవితంలో ఎప్పుడూ ఆకలి దప్పి అలసట లేకుండా మాత్రం ఇస్తాను రా అన్నాడు. అది గురువు దయంతి. ఇప్పుడు టిఫిన్ చేశాము, మళ్ళీ కాసేపటికి బ్రేక్ఫాస్ట్ ఏమంటా, బ్రేక్ఫాస్ట్ అనే నా బ్రేక్ఫాస్ట్ అదైన తర్వాత వెంటనే లంచ్ కావాలి కదా, మళ్ళీ కాగానే స్నాక్స్ కావాలి, మళ్ళీ కాసేపటికి డిన్నర్ కావాలి. భగవంతుడు మేజీ నిద్ర పెట్టాడు, అది లేకుంటే రాత్రి ఎంత నిన్ను పోయించాడు తమ ఆరోగించండి, నిద్ర పెట్టి మనల్ని కాపాడలేదు స్వామి అంటాడు శాస్త్రంలో. కాబట్టి ఆకలి దప్పి అలసట ఇవి లేకుండా నీకు బల, అతి బల అని రెండు విద్యలు ఇస్తున్నాను. మనకు కూడా రెండు ఉంటాయి, బలం మనస్సు, అతి బల బుద్ధి. న్యాయంగా మనస్సు కంటే పవర్ఫుల్ బుద్ధి, కానీ మనం బుద్ధిని నెగ్గనీయం, మనసును నెగ్గనిస్తాం. ఎందుకు, మనస్సు వెంటనే 5 ఇంద్రియాలు ఉంటాయి, 5 ఇంద్రియాల సపోర్టుతో మనస్సు బుద్ధిని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆ బుద్ధికి అంతఃకరణం చిత్తం కలిసిందనుకోండి పవర్ఫుల్ అయితే అప్పుడు మనస్సును గెలుస్తుంది. గురువు గారు శిష్యుడికి మంచి మనస్సును, ఉత్తమమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. మంచి మనస్సు అంటే శ్రద్ధ, ఉత్తమమైన బుద్ధి అంటే భక్తి. శ్రద్ధాభక్తులు ఉన్న వాడికి ఆకలి కాదు, దప్పి కాదు, అలసట కాదు. మనకి ఇష్టం ఉంటే అలసట ఉంటుందా, ఆలోచించండి. మనకు ఒక వస్తువు ఇష్టం ఉందండి, అలసట లేదు. ఇవాళ దీన్ని సాధించాలి నేనేమైనా కానీ అంటాడు. ఏమైనా కానీ అంటే ఏమంటున్నాం, ఆలోచించాలి. అతి బల బల అని రెండు విద్యలు ఇచ్చాడు. ఈ విద్యలను పొందిన తరువాత మనకు ముందు సంఘటన కొంచెం చమత్కారం గడవిడు చెప్పుకుంటారు వాల్మీకి, రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ రెండు విద్యలు పొందిన తరువాత తాటకా వనానికి వెళుతారు విశ్వామిత్రుడు. ఆ వనం నిశ్శబ్దంగా ఉంది. అంటాడు రాముడు, ఏమిటి స్వామి ఇంత నిర్జనంగా ఉంది అరణ్యం, కనీసం చీమ కూడా లేవండి. అడుగు చీమలు ఉండవా, ఇక్కడ చీమ లేదు, దోమ లేదు, ఒక ఈగ లేదు, ఏ ప్రాణి లేదు, కేవలం చెట్లు ఉన్నాయి, చెట్లకు పండ్లు ఉన్నాయి. ఎన్ని పండ్లు ఉన్నాయి, ఒక ఒక పిట్ట లేదు, పక్షి లేదు, ఓ పక్షి లేదు, ఓ పాము లేదు, ఓ చీమ లేదు, ఓ దోమ లేదు, ఇది ఎవరి అడివి? నాయన పరమ భయంకరాలు తాటక ఉంది, ఇది ఆమె యొక్క అరణ్యం. ఆమె యక్షిణి, అగస్త్య మహర్షి శాపం వల్ల రాక్షసి అయినది. అప్పటి నుంచి ఈ అరణ్యాన్ని పీడిస్తూ ఉంది. ఆమె భయానికి ఎవ్వరూ రావటం లేదు. నీవు ఆమెను సంహరించాలి. స్త్రీ అని కాని వృద్ధురాలని కాని మరేమీ ఆలోచించకూడదు. పాతకంబ సదోషంబ కర్తవ్యం రాజసూనునా. క్షత్రుడైన వాడు ప్రజలను కాపాడటానికి పాపమైనా చేయాలి, తప్పైనా చేయాలి. ఇది తప్పు, ఇది పాపమని నేను అనుకుంటే ప్రజాక్షేమం జరగదు. నీవు తప్పకుండా చెయ్యాలి. బల అతి బల విద్యనిచ్చిన తరువాత తాటక సంహారం జరిగింది. తాటక ఆమె సంహారం, అందులోని పరమార్థం సీతా కళ్యాణాన్ని కూడా రేపు మళ్లీ మనం అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః.